എന്നൊരു നാട്ടുണ്ടല്ലോ ഇവിടെ. ഓം നമോ നാരായണായ, ഓം നമോ നാരായണായ, നാരായണായ. ഹിന്ദുവിലെ കൂടുതൽ നാരായണ മന്ത്രം ശ്രേഷ്ഠമുണ്ട്. നമ്മൾ എവരെ നിവാസമുള്ള ഒന്നാമണ്ടേ നാരായണന്റെ നിവാസമുള്ള ഒന്നാണ്. നാരായണന്റെ ജീവനു ആയനും വേണ്ടി നിവാസം. എന്റെ ജീവനക്ക് നിവാസമുള്ള തലവാട് നാരായണൻ. എന്റെ മന്ത്രം ജപിച്ചത് ഉണ്ടാണ് അർദ്ധാനം തിരിച്ചു ജപിച്ചാൽ എക്കും പ്രയോജനം മന്ത്രം. ഭഗവന്തരും ജ്ഞാനസ്വരൂപം. ഈശ്വരന് പങ്കിട്ടുണ്ട്, ഞാനാണ് പങ്കിട്ടു. ജ്ഞാനസ്വരൂപം ഈശ്വരൻ. ആ ഈശ്വര സൂക്ഷ്മാതി സൂക്ഷ്മം. మన అందరిలోని మన అందరి హృదయాల్లోని అంతర్యామిగా ఉన్నాడు. సమయంలో దేవుడు ఉన్నాడని హిరణ్యకశిపుడు అడిగితే ఉన్నాడని ప్రహ్లాదుని చెప్తే ఆ ప్రహ్లాదుని మాట నిర్వహించడం కోసం లక్ష్మీ నరసింహ స్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. ఇది చేతనలో ఉన్నాడు, అచేతనలో ఉన్నాడు, ఆ గోడలో కూడా ఉన్నాడు. మీరు కూర్చున్న హాల్లో కింద నాపరాయుల మీద కూడా ఉన్నాడు. చేతనలో ఉన్నాడు, అచేతనలో కూడా ఉన్నాడు. అంతటా దేవుడు ఉన్నాడంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగితే ఉన్నాడు అన్నాడు. అక్కడ నిజంగా ఉన్నాడు, ఎక్కడి నుంచో రాలేదు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ స్తంభాన్ని చూపించుకుని వచ్చాడు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నాడు అన్నమాట. అంటే అంతగా వ్యాపించి ఉన్నాడు, అంతగా వ్యాపించి ఉన్నాడు. ఈ భగవంతుడు అంటే మన సహజ స్థితి. ఆత్మస్థితి అంటే, చైతన్య స్థితి అంటే, భగవంతుడు అంటే మన సహజ స్థితి. ఆ సహజ స్థితికి మనం దూరంగా ఉండటం వల్ల మనకు తెలియట్లేదు. మన మాటలో, మన చేతలో, మన దైనందిన జీవిత విధానంలో మనం సహజంగా లేదు. ఈశ్వరుడు మన హృదయంలో సహజంగా ఉన్నాడు, అసహజంగా లేదు. అలాగే మన ప్రవర్తనలో మనం సహజంగా ఉంటాం అనుకోండి, మన ప్రవర్తనలో మనం సహజంగా ఉంటే సహజంగా ఉండదు, మనకి సహజంగా వ్యక్తమవుతుంది. ఏ పని చేసినా సహజంగా చేయాలి, అసహజంగా చేయకూడదు. నార్మల్గా చేయాలి కానీ అబ్నార్మల్గా చేయకూడదు. ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ వరకు స్వప్నమైంది. అసలు మనం పొందవలసింది ఎక్కడ ఉంది? ఈ గౌరవాలు, అగౌరవాలు, లోకానికి సంబంధించిన విషయాలు, ధనం ఉండటం, ధనం లేకపోవటం, అధికారం ఉండటం, అధికారం లేకపోవటం, మన శరీరం ఉండటం, మన శరీరం లేకపోవటం, ఇవన్నీ దేశానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు. అసలు వస్తువు ఎక్కడ ఉంది? సహజంగా ఉంది, అసహజంగా లేదు, సహజంగా ఉంది. దాన్ని తెలుసుకుంటే మనం మృత్యువుని జయిస్తాం. మృత్యువుని జయించడంటే ఏంటి? శరీరం మరణిస్తుంది, మనకి మరణం లేదు, మనం ఉంటాం అనే సంగతి సహజంగా తెలుస్తుంది. అదే మన మాట సహజంగా ఉండాలి, తెచ్చి పెట్టుకున్నట్టు మాట్లాడకూడదు. కానీ మన చేత సహజంగా ఉండాలి. అంటే ఉచ్చేస్తున్న వస్తువు కలిసిపడక్కర్లేదు, సహజంగా ఉండటం న్యాచురల్గా నార్మల్గా ఉంటుంది, వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనలో దోషాలు ఉండటానికి కారణం, మన బుద్ధిలో దోషాలు ఉండటానికి కారణం రెండు గుణాల వల్ల మనకు దోషాలు ఎక్కువ అవుతాయి. ఒకటి రజగుణం, రెండు తమగుణం. మేము ఏదో 10 నిమిషాలు ధ్యానం చేశామండి, 10 నిమిషాలు జపం చేశామండి, ఏదైనా రజగుణం నుంచి ఎందుకంటే ధ్యానం జపం ఏం కలిసి రాదు. మీరు ధ్యానం చేసి జపం చేసి ఏదైనా కొంత శక్తి సంపాదించినా రజగుణంగా జీవిస్తే మొత్తం అంతా బయటికి వెళ్ళి. మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, మీ పని విడిచిపెట్టద్దు. పని మానేస్తే జ్ఞానం రాదని నేను చాలా మీటింగ్లో చెప్తున్నాను. అలా అని చెప్తే కొంతమంది కోపాలు వస్తుంది. మీకు కోపాలు రావటం నాకేం నష్టం లేదు, మీరు సంతోషించడం నాకేమీ లాభం లేదు, మీరు కోపాలు రావటం నాకేమీ నష్టం లేదు. మీ 10 మంది వచ్చి కూర్చున్నారు, మీరు రాపేది నాకు నష్టం లేదు, ఇక్కడ మీరు 10 మంది కూర్చుని నాకు వచ్చే లాభం లేదు. నాన్నగారు నాన్నగారు లాగా ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు నాన్న కోపం వచ్చినా పర్లేదు, మీ పని మీరు విడిచిపెట్టకూడదు. అంటే పని విడిచిపెట్టేదైనా భక్తి అనుకుంటే వాడికి ఏం రాదు. పని విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు, పని విడిచిపెట్టేస్తే భక్తి రాదు, పని విడిచిపెట్టేస్తే సోమర్థనం వస్తుంది. మీకు మానవి విరోధం ఇచ్చినా ఏం ఇబ్బంది లేదు, నాకేం అపకారం లేదు, కానీ మీరు బాగుపడాలి. మేము అక్కడ సబ్జెక్టు జ్ఞానం అని చెప్తాం, కానీ మీకు అనుకూలంగా చెప్పే సమస్య లేదు. అది మీకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చు, దేవలక్షణాలకు అనుకూలంగా అన్నది చెప్పండి. మనం అందరం ప్రాక్టీస్ చేయవలసిన విషయం అంటే కష్టపడి ధనం సంపాదించిన వాళ్ళు ధనం ఎలా సంపాదించుకుంటారు, విద్య సంపాదించుకున్న వాళ్ళు విద్య కష్టపడి చదువు సంపాదించుకుని ఎలా చదువు సంపాదించుకుంటారో, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఈ భక్తి రంగంలో ఉన్నవాళ్ళు సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. ఇందులో ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుని, అంటే మనం డబ్బు సంపాదించుకోవడం, చదువు సంపాదించుకునే అయితే ఎలక్షన్లో ఏదైనా అధికారం కావాలనుకున్నప్పుడు ఆ అధికారం కోసం రాత్రి పగలు ఎలా కష్టపడతారు? ఇంకా పగలు రాత్రి తెలియదు, అందుకే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ నడపడిన వాళ్ళకి ఇది పగలు ఇది రాత్రి అని కూడా తెలియదు వాళ్ళకి. సత్వగుణం అలా సంపాదించుకోవాలి. సత్వగుణం సంపాదించకుండా చేతిలో పైసలు లేకుండా బజార్లో వెళ్ళి వస్తువులు కొనుక్కుందా అంటున్నాడు ఎటువంటి వాడు. సత్వగుణం ఏమీ లేకుండా ఆ జ్ఞానం సంపాదిందా అంటున్నాడు అటువంటి వాడు. అంటే మనం ఏంటి, సత్వగుణం సంపాదించాలి. ఆ సత్వగుణం ఎవరితో స్నేహం చేస్తే మనకి సత్వగుణం వస్తుందో వారితోటే చెయ్యాలి. రజోగుణం ఉన్న వారితోటి తమోగుణం ఉన్నాడుకోడు కట్టించిన తిరిగివాడు ధన్యుడు. రజోగుణం ఉన్న వారితోటి తమోగుణం ఉన్నాడుకోడు కట్టించిన తిరగమన్నాడు వేమన. అంటే అది కూడా పీచులు పెట్టుకోమని కాదు, తప్పించుకుని తిరగమన్నాడు. ఇప్పుడు టీ తాగేశాం కూర్చున్నాం అంటే హాయిగా ఉండే సత్వగుణంలో ఉన్నాం. ఇప్పుడు మనం అందరం ఏమనిపిస్తుంది, మనకి సత్వగుణంలో మన రజగుణాలు ఏమి తమోగుణాలు ఏమి సత్వగుణంలో ఉన్నామని అనిపిస్తుంది. మాది ఇంకెక్కడ ఏమంటే ఎవరైనా మనం వచ్చి ఇద్దరికి పరిస్థితులు కూడా వెంటనే రజగుణం వచ్చేస్తుంది తమోగుణం. అత్తలేని కోళ్ళు ఉత్తమరాలు. అత్తంటే నశిస్తుంది అని అత్తలేనట్లు నశిస్తుంది. అత్తలేని కోళ్ళని అందరూ ఉత్తములే. కొంతకాలం కోటరకం చేస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనకి సత్వగుణంలో ఉన్నామన్నా అనిపిస్తుంది. ఎవరైనా రజగుణంలో వచ్చి మాట్లాడతారనుకోని ఉదాహరణకి తమోగుణంగా మాట్లాడతారనుకోండి, ఈ సత్వగుణం అంతా పోతుంది. అంటే ఏంటి, సత్వగుణం సంపాదించుకోవాలని మనకి బుద్ధి ఉంది కానీ నిలబెట్టుకోలేకపోతున్నాం, పోషించుకోలేకపోతున్నాం, ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నాం. అదేంటి మహిళగుణం ఏదో నేర్చుకోవాలి నాకు ఎందుకంటే సహజం ఇవ్వలేదు. నువ్వు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగా సత్వగుణం ఉంటే మంచిదా, స్నేహాలు మంచి స్నేహాలు గురించి మంచిది అనుకుంటాను కరెక్టే. అంత మాత్రం చెడు ఈశ్వరుడు అనుగ్రహం మనకు రాదు. రజోగుణం ఉన్న వాళ్ళ మధ్యలో కూడా మనం సత్వగుణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే అప్పుడు ఈశ్వరుడు మన పట్ల దయ చూపిస్తాడు. ఇంతమంది రజోగుణం ఉన్న వాళ్ళ మధ్యను కూడా ఇది సత్వగుణం పోగొట్టుకోకుండా ఉంటున్నారు అని దేవుడు ఏం చేస్తాడంటే దయ చూపించి ఈ మాయను దారిమ్మంటాడు ఆ జీవుడు. దేవుడు మనకి దారిస్తే ఆయన పొందగలం కానీ లేచి మన వల్ల కాదు. ఎవరి వల్ల కాదు, మనం జీవకోటి మాయ ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది, భగవంతుని చేతిలో ఉంది. ఈ జీవుడికి దారి అంటే ఆ మాయ దారిస్తుంది కానీ లేకపోతే 100 జన్మల తర్వాత కూడా మనకి దారి ఇవ్వదు. అంటే మనం ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అయితే మాయ మనకి దారిస్తుంది. మాయ ఎవరి చేతిలో ఉంది, ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆయన చెప్తేనే కానీ దారి. ఇప్పుడు చూడండి, మనం ఎవరం కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికాడు కుక్కలు ఉంటాయి. ఆ గడిపే చూడని మనం మురిగేస్తే మన మీద పడిపోతాయి. అవి ఇది మనస్తే తప్పుకో మనం తప్పుకోమంటే తప్పుకోలేదు ఆ కుక్క. మనం ఒకసారి మనం సీట్ పట్టుకుంటుంది యజమాని అది చంపేస్తుంది మనల్ని ఒకసారి. మాయ కూడా కుక్కలాంటిది. ఆ యజమాని చెప్తే ఆ కుక్క ఉంటుంది, మనం చెప్తే ఉండదు. అలాగే మాయ ఈశ్వరుడు చేసిన వాళ్ళు కానీ తప్పుకో తప్పుకున్న కుక్క యజమాని చెప్తే ఎలా ఉంటుందో మాయ కూడా ఈశ్వరుడు చెప్తే ఉంటుంది మనం చెప్తే ఉండదు. జన్మలు తిప్పేస్తుంది. అందరూ ఇంకా కొంచెం మంచివాడు సత్వగుణం నేర్చుకుందాం అనుకుంటున్నాం. ఏదో కష్టపడుతున్నాం, ఎంతో కొంత కృషి చేస్తాం. అసలు బొత్తిగా కృషి లేకుండా లేదు. ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, సంపాదించుకుని మళ్ళీ పోతాం. సత్వగుణం కాపాడుకోవడానికి కూడా తెలియచేట్లేదు. అంటే సత్వగుణాన్ని కాపాడకపోతే సంపాదించుకుంటూ ఉంటాం, మళ్ళీ పోతాం. అది సత్వగుణంలో నిలబడగలగాలి. ఎవరి దగ్గర సత్వగుణం ఉన్న వాళ్ళ మధ్యలో ఏమీ కాదు, రజోగుణం ఉన్న వాళ్ళ దగ్గర, తమోగుణం ఉన్న వాళ్ళ దగ్గర, సత్వగుణం దగ్గర నిలబడాలి. అప్పుడు నిలబడితే అప్పుడు ఈశ్వరు అనుగ్రహానికి పాత్రలు అవుతాయి. ఇది సత్వగుణం ఎంతవరకు అభివృద్ధి పొందాలంటే మనకి సత్వగుణం ఉన్న వాళ్ళ స్నేహితులు జరిగితే బాగుండి కలం కూడా పోవాలి. పైన ప్రారంభాన్ని బట్టి రజోగుణం ఉన్న వాళ్ళే మన స్నేహితులు దొరికిన వాళ్ళ మధ్యలో కూడా మనం సత్వగుణంగా ఉండగలగాలి. అప్పుడు దేవుడు దయచేసి పాత్రలు శక్తి మనకు లేదు, ఈశ్వరుడి శక్తి. ఆయన పాదాలను ఆశ్రయించడం వల్ల మన రజగుణంలోంచి తమగుణంలోంచి విడుదల చేస్తాడు. మనోహర గోపాలుడు గోవిందుడు వారితో పేరుండి మనస్సును దొంగతనం చేస్తాడటండి, మనస్సును అరిస్తాడటండి, మన ఇంట్లో బంగారం దొంగతనం చేయబెట్టండి, మన జల్లి దొంగతనం చేయబెట్టండి, మన దగ్గర పరిసారు దొంగతనం చేయబెట్టండి. గోవిందుడు మనస్సును దొంగతనం చేస్తాడటండి. మనసును దొంగతనం చేస్తుంది సాధన ఏమన్నాడు, మనసు ఏది లేదు. ఆ మనసును పోగొట్టుకోవడం నేను చెప్పలేను. మనసులో ఏముంది, కామం ఉంది. మనసులో ఏముంది, కోపం ఉంది. మనసులో ఏముంది, లోభిష్టం ఉంది. మనసు గర్వం ఎక్కడుంది, శరీరంలో గర్వం లేదు. గర్వం ఎక్కడుంది, మనసులో ఉంది. చందర్తనం ఎక్కడుంది, మనసులో ఉంది. ఇది పూజ జపము ధ్యానము ఇవన్నీ ఉంటుకు ఆ మనసును పోగొట్టుకోవడానికి కదండి. మనసులో దస్తం ఉంటాను, ఆ మనసును మొత్తానికి దొంగతనం చూసేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే మనస్సుని దొంగతనం చేస్తాడు. అంటే మనస్సును దొంగతనం చేస్తే ఏమవుతుంది, మనస్సులో ఉన్న గుణాలన్నీ పోతుంది. గుణాలు ఎక్కడ ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి. అయితే మనసు పోతే గుణాలన్నీ కూడా పోతాయి. సత్వగుణం కూడా గుణమే, కానీ సత్వగుణాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే సత్వగుణం ఏం చేస్తుంది, జ్ఞానాన్ని పట్టేస్తుంది. అది కూడా గుణమే, కానీ జ్ఞానాన్ని సంపాదించి పెట్టేది మనకు పక్కన తప్పకుంటుంది. అందులో ఒక జ్ఞాని అంటే బ్రాహ్మణ స్థితిని ఎవడ పొందాడు, బ్రహ్మను ఎవడ పొందాడు, ఏ దేహాభిమానం లేని వాడు అంటే మనం దేహంతో ఏదైతే తాదాక్ష్యం పొందుతున్నామో చైతన్యం చోటి ఆత్మతో సావుడైన సత్పదార్థంతో ఎవడైతే తాదాక్ష్యం పొందుతున్నాడో వాడి నుంచే ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది. అట ఆ శక్తి ప్రవహిస్తుంటే మా మనస్సును నిగ్రహించుకోవాలి, మన మనస్సును నిగ్రహించుకోవాలి. నీ ధ్యానంతో జపంతో సంబంధం లేకుండా నీ మనస్సు నిగ్రహించబడుతుంది. అట మీరు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తారో మీరు ప్రత్యేకంగా పెట్టుబడి ఉంటే చక్కర్ ఎవరైతే రిలైజేషన్ ఇక్కడ ఉందో, ఎవరైతే చైతన్యంతో వాదాక్యం పొందినాడు వాళ్ళలోంచి శక్తి తరంగాలు, కాంతి తరంగాలు, శాంతి తరంగాలు వస్తూ ఉంటాయి, మీ మీద పనిచేస్తూ ఉంటాయి. మీ మీద పనిచేసి మీ మీద పనిచేసి మీ మనోనిగ్రహాన్ని దారి చూపిస్తుంది, మీ సత్వగుణాన్ని పెంచుతుంది. అంటే తమగుణంలో ఉన్నవాడు రజగుణం ఉన్నాడు ఎందులోకి వచ్చేస్తాడు, సత్వగుణంలోకి వచ్చేస్తాడు. ఏం చెప్తా ఆ చైతన్యం యొక్క ప్రవాహంలో, ఆ శక్తి ప్రవాహం. వారు మీ మనసును ఎలా నిగ్రహించుకోండి, అలా నిగ్రహించుకోండి, జ్ఞాని చెప్పవలసిన పని లేదని బోధ కూడా అక్కర్లేదని వారి సమక్షంలో మీ మనసు నిగ్రహించబడుతుంది. ఓ జ్ఞానిలోంచి వచ్చే శక్తి తరంగాల ప్రవాహంలో గుణాలు కూడా కొట్టుకుపోతాయి. అంటే గోదావరి నదికి వరద వచ్చినప్పుడు దొంగలు ఎలా కొట్టిపోతాయో ఓ జ్ఞానిలోంచి వచ్చే శక్తి తరంగాల ప్రవాహంలో గుణాలు కూడా కొట్టుకుపోతాయి. కాన్స్టాంట్ రిమెంబర్ వారి శరీరానికి దగ్గరగా మీరు లేకపోయినా వారిని స్మరించటం వల్ల, మీరు పూజ వల్ల, జ్ఞాపం వల్ల, జ్ఞానం వల్ల వచ్చే ప్రయోజనం అంతా స్మరణలో వచ్చేస్తుంది. మీ శరీరం అమెరికాలో ఉన్నా పర్లేదు, వారి శరీరం కైకిలీలో ఉన్నా పర్లేదు, ఒకే స్మరణ జ్ఞాపకం. ఏమి ఈశ్వరు యొక్క జ్ఞాపకం, జ్ఞాని యొక్క జ్ఞాపకం, సత్పురుషుడు యొక్క జ్ఞాపకం అంటే సత్పురుషుడు మనం అలా జ్ఞాపకం తెచ్చుకుంటే ఒక్కసారి నిత్యం మీద నీళ్ళు వేస్తే ఏమవుతుందో, మన మనసులో ఉన్న మంట అంతా చల్లారిపోతుంది. వారి తిరిగి వారి వైఫం ఒక జ్ఞాన్ని స్మరించడం వల్ల, ఈశ్వరుని స్మరించడం వల్ల ఆ స్మరణ వల్లే రజగుణం అణిగిపోతుంది. ఈశ్వరుని స్మరించడం వల్లే రజగుణం తమగుణం సహజంగా అణిగిపోతాయి. మా మనసు ఈ మధ్యన బాగోటలేదండి, మా మనస్సు కుదురుగా లేదు, మా మనస్సుకు చాపల్యంగా ఉంది, మా మనస్సుకి శాంతి లేదు అని భక్తులు అంటూ ఉంటారు కదా. వారి సమక్షంలో వారు ఏమి బోధించకుండానే వారిలో ఎంత అత్యంతమైన శక్తి ఎంత వేగంగా వస్తున్నట్టండి, అది చూడగానే మనస్సు కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మనకి ఏకాగ్రత కలుగుతుంది. వారి దగ్గర నుంచి అనుగ్రహం ఎలా వస్తుందంటే ఏదో కష్టపడే అనుగ్రహం, అది చేరిగ్గా న్యాచురల్ గా నార్మల్ గాలి ఇప్పుడు మనకి అంత చేరిగ్గా అందుతుందో పూజించుకోవడానికి ఆ జ్ఞానం యొక్క అనుగ్రహం కూడా అలాగే అందుతుంది. నిజమే వారి దగ్గర ఉన్నదే అనుగ్రహం, అది తప్పించి ఇంకేంటి, వారు పాపం తెచ్చుకున్న అనుగ్రహం, చిరాయపడ్డ అనుగ్రహం, కూర్చుంటే అనుగ్రహం, నడిస్తే అనుగ్రహం, మాట్లాడితే అనుగ్రహం, మాట్లాడకపోతే అనుగ్రహం, ఇదైనా అనుగ్రహం. ఎక్కడో మీరు వైభవం ఆత్మజ్ఞానం అక్కడదాకా వెళ్ళిపోతారు. కొంతమంది ఎంత సద్బుద్ధి ఉన్న వాళ్ళు, ఎంతమంది సౌరుడైన వాళ్ళు ఉంటారంటే కొంతమందిని చూస్తే వాళ్ళ పాదాలకు మనం వాళ్ళ ముఖాలు మనం చూడలేము, వాళ్ళ పాదాలు చూస్తే చాలు చరిస్తా అనిపిస్తుంది. ముఖం చూడక్కర్లేదు, పాదాలు చూస్తే చాలు. ఎక్కడ ఎముకలు కనపడవు, ఎక్కడ నరాలు కనపడవు, గట్టి పదార్థం ఎక్కడా కనపడదు, శరీరం అంతా మాంసం. సౌరుడైన వాళ్ళు కూడా ఉన్నారు, అయితే మనం గుర్తించలేకపోవచ్చు, మనం గుర్తించకుండా వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఎంచేది అనుకోరు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు చూసుకుంటారు. అసలు వస్తువు ఒకటే కదా, ఆ పదార్థం ఒకటే కదా, ఆ పదార్థమే ఇన్ని నామరూపాలుగా ఉన్నాయి, మళ్ళీ మనలో మనం గుర్తించబోటంటారు, అది వారి వైపు. ఇంకేదంటే ఈ రజోగుణం తమోగుణం దగ్గర ప్రమాదం ఏంటి, హింసా ప్రవృత్తి వచ్చేస్తుంది మనం. మీరు సత్వగుణాలు నేర్చుకుంటారనుకోండి, మీ ఇంటి అవయవాలుగా తిప్పిస్తారు, మిమ్మల్ని భగవంతుని తిప్పిస్తాడు. ఎంచి సత్వగుణం ఉందనుకుంటున్నారే, ఆ సత్వగుణానికి ఏమైనా బలం ఉందా, దానికి సందాసంగా నేర్చుకుంటున్నారని చూపిస్తారు. మీరు సత్వగుణం నిలకడగలేదనుకుని మీ ఇంట్లో వచ్చేది ఎవరి చేస్తే పరమేశ్వరుడు తిప్పిస్తాడు. తిప్పిస్తే మీ సత్వగుణం ఎంత ఉందో రేపు తెలిసిపోతుంది కదా, మళ్ళీ మీ సత్వగుణం ఆ క్షణంలో పాత్ర మీకు కూడా రజగుణం ఇచ్చేస్తారు, మాటకు మాట ఇచ్చేస్తారు. అది ఒక మాట అంటే మీరు 10 మాటలు అప్పు చెప్తారు. భగవంతుడు ఏంటంటే ఎవరినో గుడితో ఉంటాడు, అది సరిగ్గా ఉండడు, అది కనపట్టాలి కదా, కనపట్టాలి, అది లోపల ఉన్నాడు, కనపట్టాలి కనపట్టాలి అంటే అందరిలో ఉన్నాడు, ఇంకా అది కనపట్టాలంటే అందరి రూపంలో అది కనిపిస్తున్నాడు. అది ప్రత్యేక అది ఏమైనా గుడితో ఉంటాడు అంటే అటు రోజు నాకు సత్వగా ఉందనుకుంటున్నారో వాడు ఒకసారి తిట్టుంటాడు, ఆడు తిట్టుంటే సత్వగుణం ఒకసారి తగ్గిపోతున్నాడు, భరిస్తుంది టికెట్ చెప్పేందుకు చేరిపోయి మరి సత్వగుణం పోతున్నారు రజగుణంలోకి వచ్చేస్తాడు. అంటే భగవంతుడు ఎలా ఇంటికి చేస్తాడంటే ఇందు అసలు సత్వగుణం ఉండాలి కదా, ఉంటే ఎంతవరకు ఉంది, ఏ పర్సంటేజ్ వరకు ఉంది, ఒకవేళ ఇంకా నేర్చుకోవాల్సిందని చెప్పడం కోసం, మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం భగవంతుడు ఎవరినో ఒకటి గిలుతూ ఉంటాడు. ఇంకా మీ అత్తగారిని గిలుతాడు పోండి, అది మీ మాందారిని గిలుతూ ఉంటాడు, అది మీ ఆడబడిచిని గిలుతాడు, అంటే శరీరం ఇచ్చించడానికి మనకి ఏం చేస్తాంటే మనం ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు శత్రువు. ఏంటో ఇంట్లో మనకి ఎంతమంది శత్రువులు ఉన్నాడంటే నీ ట్రైనింగ్ కోసం తెచ్చాడని తిరిగి ఆయన పట్టుకుంటాడు, దేవుని పట్టుకుంటాడు అనమాట. అసలు ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ కాబట్టి కేవలం బట్ట కట్టుకోవడం కానీ రోజు కట్టుకున్న బట్ట ఇవాడికన్నా రేపు టెన్షన్ లేదు ముందులోని ఇవాడు చూసిన సినిమా రేపు చూస్తుంది ఏం ఏం లేదు. వందేడు పెట్టుకుని ఏముంది మనకి ఇవాళ కన్నా రేపు టెన్షన్, ఇవాళ కట్టుకుని బట్టే రేపు కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఏముంది వందేళ్ళు కాదు రెండు వందేళ్ళు పది ఏముంది ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చేది ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి అసలు వస్తుంది పట్టుకోమని ట్రైనింగ్ అయ్యి ఉండదని కాదు. ఈ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చి ట్రైనింగ్ అవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చామని సంగతి మర్చిపోయి ఈ మైలో పడిపోతుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్ రైట్ ఆచర్ షుడ్ మీరు జీవితం పట్ల సరైన దృక్పథం ఉండాలి. నా జీవితం పట్ల నాకే సరైన దృక్పథం లేనప్పుడు నా హృదయంలో నిజం నాకు తెలియబడదు. లోపల నిజంలో స్థిరపడే వరకు జ్ఞాని వెంటాడతాడు అన్నమాట. లోపల నిజం ఉంది, లోపల నిజం దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం వచ్చేస్తూ ఉంటాం నిలబడలేదు. ఇంకా ప్రకృతి వాసన నిలబడినప్పుడు అంటే అది దీనికి రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే అలవాట్లు వేగం అది వాళ్ళు మనం అలవాట్లు వేగం తగ్గించే వరకు వాళ్ళని మనం ఏం చేయడం అలవాట్లు వేగం తగ్గడానికి ఏదో వాడుకోకుండా సాధన చేయాలి లేకపోతే అవి తగ్గదాలి. వాడుకుండా సాధన చేస్తేనే దేవుని అనుగ్రహం కూడా వస్తుంది. ఎంతో కొంత మనం కూడా బాగుపడదాం, మనం కూడా అభివృద్ధిలోకి వద్దాం, ఎంతో కొంత కాంక్ష ఉంటే వాళ్ళు కూడా మనం సహకారం చేస్తే వాళ్ళు తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు అరుణాచలం ఉందనుకోండి, ఆ కొండను మీరు స్మరిస్తున్నారనుకోండి, గిరిని మీరు స్మరిస్తున్నారనుకోండి, మీ దేహం రష్యాలో ఉన్నా అరుణాచలంలో ఉన్న వాళ్ళకి దాని శక్తి ఎలా పనిచేస్తుంది, రష్యాలో ఉన్నా దాని శక్తి అలాగే పనిచేస్తుంది. మీ స్మరణ ముఖ్యం. దాని శక్తి దగ్గరుంటే ఒక రకంగా, దూరం ఉంటే ఒక రకంగా, దాని శక్తి సమానంగానే పనిచేస్తుంది. దాని శక్తి దానికి ఆత్మకి దూరము దగ్గర ఏమి లేదు. అంతటా ఉన్న వస్తువుకి దూరము దగ్గర ఏంటి? అతి దూరంగా ఉన్నది ఒకప్పుడు శక్తులు చెప్తాం, మళ్ళీ కింద వచ్చుకునే దగ్గరగా ఉన్నది. ఏంటి దూరంగా ఉంది? తెలుసుకునే వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరంగా ఉంది. దానికి టైం అండ్ డిస్టెన్స్ లేదు. అంటే ఆ స్మరణ మీకు ఉంటే చాలు. రాముడిని మీరు స్మరించడం రాముడి కాలంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు పొందారు, మీరు కూడా ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. అది ఇక్కడ చెప్పింది పదం. త్యాగరాజు వాళ్ళు రాముడి కాలం వాళ్ళు కాదు, ఆయన స్మరించి ఆయన అర్చన చేసి ధన్యుడయ్యారు. సుమారు కృష్ణుడు వచ్చి 5000 సంవత్సరాలు అయింది, భూమి మీద కృష్ణుడు వచ్చి 5000 సంవత్సరాలు అయింది. కృష్ణుడి కాలంలో ఎలా తరించారు, తర్వాత మీరాబాయి ఎలా తరించింది, అది ఇప్పుడు కూడా మీరు తరించవచ్చు. ఆ స్మరణ వాళ్ళు ఆ కృష్ణుడి దేశం ఇక్కడ ఉండక్కర్లేదు, దానికి దూరం లేదు, దానికి కాలంతో దూరంతో సంబంధం లేదు, టైంతో స్పేస్తో సంబంధం లేదు. మీ స్మరణ ముఖ్యం, మీ ఆచరిత ముఖ్యం, మీ హృదయం లేదు, మీ ఇష్టం ముఖ్యం, మీ ప్రేమ ముఖ్యం. ద్వేషం ఉన్న మనిషి వాళ్ళ దగ్గర ద్వేషం తప్పించి మనకి ఇంకా ఇంట్లో ఆడికి తప్పుకొని వాళ్ళ దగ్గర తప్పించేయండి. ప్రేమ ఉన్న మనిషి ప్రేమ తప్పించి వాడు ఎండించదు, వాడి దగ్గర అదే ఉంది కాబట్టి అదే ఇస్తాడు. మీరు ఆ కృష్ణుడితోటి రాముడితోటి అవసర పురుషులతోటి నరసింహస్వామితోటి లేకపోతే రామకృష్ణుడితోటి మరొకరితోటి మరొకరితోటి మానసిక అనుబంధం మనుషుల కాంటాక్ట్ మానసిక సంబంధం ఇప్పుడున్నప్పుడు కూడా మీరు పవిత్రులు అవుతారు, తరిస్తారు, పునీతులు అవుతారు. ద్వేషం ఉండాలని ద్వేషం లేదు, మన అందరికీ వేరుబుద్ధి ఉండాలి. వేరుబుద్ధి కారణం, వేరుబుద్ధి పాపానికి కారణం, పాపంలో వేరుబుద్ధి వచ్చింది మనకు. బుద్ధులను దోషాలను వేరే బుద్ధి వచ్చింది, బుద్ధులను దోషాలకు పోతుంది కానీ వేరే బుద్ధి నశించదు. వేరు బుద్ధి నశిస్తే కనుక ఏకంగా ఉన్న సద్వస్తు మనకు తెలియదు. ఏసు క్రీస్తు చెప్పిన మాట, ఎవరు ఏకవేళ మిమ్మల్ని పాపగించుకుంటే మీరు కూడా పాపగించుకుంటారు, ఏకవేళ మిమ్మల్ని చూసి అసూపడతాడు మీరు కూడా అసూపడతారు.
ఎవరైనా మనం చూసి కేటాయించండి, ఆయన చూసి మనం కేటాయిస్తే సామాన్య మానవుడు చేసి పని. మీరు భక్తులు నడిపినా భక్తి అనేది విశేషం ఏమిటి అనేది బైబిల్ యేసు ఇంకొక ఆలోచన. వేరు ఉద్రేకం వేరు, ఉద్రేకంగా మాట్లాడే ఆలోచన అనుకోవద్దు. మనం ఆలోచన వేరు, ఉద్రేకం వేరు. మేము ఉద్రేకంలో మాట్లాడినప్పుడు పొరపాటు మాట్లాడుతున్నాడు, ఆలోచనలో మాట్లాడినప్పుడు ఒక్క పొరపాటు మాట్లాడడం మనం నేటం కదా పెరఫెక్ట్గా ఉంటుంది ప్రతి మాట. ఆ చెప్పిన మాట ఇప్పుడు ఎంత రోజున 1000 సంవత్సరాల తర్వాత పరిశీలించడం నాకు అనుకోలేదు. నాకేదో సత్యగా ఉంది, నాకేదో సత్యంగా మీరు అనుకోకూడదు. ఒక రజోగుణి ఉన్నవాళ్ళు 100 మంది మాట్లాడుకో, వాళ్ళ మధ్యలో కూడా మీ సత్యగాను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా సత్యగుణి ఇంట్లో ఒంటరిగా కూర్చి అయినగిరిని ఆ కొండని మీరు స్మరణ చేసుకుంటున్నారు అనుకోండి, అది కూడా సత్సంగం. అంటే మీ స్మరణ కూడా సత్సంగం. ఇంకా మీకు మానసిక అనుబంధం వస్తుంది, ఆ మానసిక అనుబంధం వల్లే మీ మనసు పవిత్రత అవుతారు, మీ మనసుకు పవిత్రత వస్తుంది, అది కూడా సత్సంగమే. ఇప్పుడు చదువు చేస్తే విలువ తెలిస్తే చదువుకోవాలని ఉంటుంది మనకు, దాని విలువ తెలియనప్పుడు చదువుకోవాలని ఉంటుంది. సత్పురుషుల యొక్క విలువ తెలిస్తే వాడితో సహవాసం చేయాలని ఉంటుంది, సత్పురుషుల యొక్క విలువ తెలియనప్పుడు వాడి సహవాసం మనకి చెయ్యాలి ఉండదు. నువ్వు చంటిపిల్లలు బతికే మీరు బంగారం లేదండి ఇలా చూస్తారు ఇలా మారుస్తారు దుష్టత్యండి జ్ఞానం బాగా పుచ్చుకుంటారు ఎందుకంటే బంగారం మనం తెలియదు దుష్టత్యండే తెలుసు మనం కూడా ఫస్ట్ మన ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది ప్రాపంచిక విషయాలంటే దేహ వాసన లోక వాసన శాస్త్ర వాసన ఎవరికి భగవాన్ ఏం చేస్తున్నారు భగవంతుని స్మరించుకోండి దేవుని స్మరించుకోండి అవతార పురుషులను స్మరించుకోమని చెప్తున్నారు చెప్పి సద్భావస్థితిని పొందమని చెబుతున్నారు సద్భావస్థితి అంటే ఏమిటంటే మంత్రులు మాట్లాడుతుంటారు మంత్రులు చేస్తుంటారు కానీ ఎక్కడికి తీసుకురావాలి గురువు తెలుస్తుంటారు అంటే తాను ఏ వస్తువుని అయితే పొందాడో ఆ వస్తువుని పొందే వరకు వెంటాడుతుంటాడు ఈ జన్మలో కాదు ప్రతి జన్మలో కూడా మనం భావన చేస్తాం ధర్మ ఇస్తే భావన చేస్తాం ఎందుకు భావన చేయమంటున్నాడు కదా స్మరించమంటాడు భావన చేయమంటున్నాడు భావన చేస్తాం భావన చేస్తాం భావన చేస్తాం కానీ అందులో కూడా ద్వైతం ఉంది అందులో కూడా ద్వైతం ఉంది భావన చేసి భావన చేసి భావన చేస్తుంటే అంటే భగవంతుని భావన చేయగా భగవంతుని చింతన చేయగా ఇవి వాసన మూడిపోతాయి ఏమి లోక వాసన శాస్త్ర వాసన దేహ వాసన మూడిపోతాయి ఇప్పుడు భగవంతుని స్మరణ చేయగా 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 మనకి విశ్వవాసనలు పోతాయి ఏం పోతాయి విశ్వవాసనలు పోతాయి ఎవరిని భగవంతుని చింతించగా 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 తర్వాత విశ్వవాసన పోయిన తర్వాత ఏం చేస్తున్నట్టండి తర్వాత భగవంతుని చింతలు కూడా పోతున్నట్టు చూడండి అది సద్భావస్థి పెట్టండి అంటే భగవంతుని నాకంటే వేరుగా ఉన్నాడు సపరేట్గా ఉన్నాడని ఆ వేరు విద్య పోతున్నట్టు మీరు సద్భావస్థి పెట్టండి ఆ స్థితి అనుభవంలో చచ్చిపోయారు కానీ నోటి మాట్లాడుతూ చెప్పలేము అది అనుభవించం దేవుడు చింతించడానికి మిగతాయన్నీ పోతాయి సరే దేవుడికి కూడా ఒక చింతనే నేను వేరే దేవుడు వేరే అక్కడ దేవబుద్ధి దేవుడు కూడా చింతనే ఆచరణ ఆచరించడం కూడా పోతుంది ఏది దేవుడి మీదనే తలంపు ఆ దేవుడి మీదనే తలంపు దేవుడికి సంబంధించిన చింతన పోయిన తర్వాత అప్పుడు నీకు సద్భావ స్థితి కలుగుతున్నాయా అప్పుడు నీకు అమృతుడు అప్పుడు నువ్వు అమృతుడు అవుతావు డబ్బు సంపాదించడం తేలికి చదువుకోవడం తేలికి మంచితనం సంపాదించడం చాలా కష్టం ఇంకా మంచితనం వల్లే నీకు జ్ఞానం వస్తుంది కానీ డబ్బు వల్ల చదువు వల్ల కాదు కానీ మంచితనమే పరిణామం వల్ల ఆత్మజ్ఞానంగా మారు దైవాన్ని చింతించగా చింతించగా ఆ చింతన ఏం చేస్తున్నట్టు దేహ వాసన తీసేస్తుంది ప్రవాస వాసన తీసేస్తుంది కొంతమంది పెచ్చవులు ఉంటారు కొంతమంది అందరూ మనం మంచివాడుగా చెప్పుకోవాలనుకుంటారు అదే పెచ్చతనం మీరు మంచిగా ఉండండి మంచిగా చెప్పుకోవాలని మళ్ళీ గుర్తిస్తుంది మిమ్మల్ని అందరూ మంచివాళ్ళు అనుకోవాలనుకుంటే అది పిచ్చు మీరు మనసులో అనుకుని పిచ్చుకోండి మిమ్మల్ని అందరూ మిమ్మల్ని మంచివాళ్ళు అనుకోవాలండి అంటారు మీరు మంచిగా ఉండండి ఇతరులు మిమ్మల్ని మంచివాళ్ళు అనుకోవాలనుకుంటే మీకు ఏదో పెద్ద హాస్పిటల్ వెళ్ళి రోజులు దగ్గరికి వస్తున్నాయని అంటారు గాంధీ గారిని మంచివాళ్ళు అంటున్నారు ఎముకలు కూడా బజార్లో పెట్టి దేశానికి సేవ చేశాడు అహంకారం నమ్మకాలు విడిచిపెట్టి ఎన్నో అవమానాలు పొంది దేశానికి విషయాలు చేశాడు అటువంటి జాతి పెట్టని ఆయన జాతి పెట్టకాలి జాతి ప్రేతని రాశారు కవిత్వం ఏం నిశ్చలంగా ఉన్నాడు నిర్మలంగా ఉన్నాడు అంటే అందరి చేత మనం ఏదో మంచిగా ఉన్నాం అందరూ మనల్ని మంచి వాళ్ళ కింద చెప్పుకోవాలంటే వాడు చిత్తాత్మకి వెళ్తామని వెలుగుగా ఉన్నాడని అర్థం అందరూ మిమ్మల్ని మంచి వాళ్ళ కింద చెప్పుకోవాలంటే అది లోకవాసన ఆ లోకవాసన పోవడానికే దయచేసింటారు సరికి దయ్యాన్ని చింతించాలన్న బుద్ధి కూడా కొంతకాలంలో పాపం ఎప్పుడు మీ సర్భావ స్థితి వచ్చారు అంటే ఆత్మస్థితి అందుకున్నాక లోపల చైతన్య స్థితి ఏదో వింటే ఉందంటున్నారు కదా అది వింటుని అందుకున్నాక ఆ దైవ చింతన కూడా మీకు దైవాన్ని చింతించాలి దైవం మనకంటే వేరుగా ఉన్నారని ఆ భేద బుద్ధి ఆ సపరేట్నెస్ పోదు అని కథల చేసి మనం అందరం గౌరవం పొందాలని తెచ్చండి బ్రూయ మీరు మీ గ్రామం ఉందని ఒక ఉదాహరణ చెప్తున్నాను మీ గ్రామానికి వంద పనులు మీరు ఉపకారాలు చేయండి వంద ఉపకారాలు చేయండి రోజు ఎలక్షన్ అనగా వాడితో సారా చేస్తాం మీరు 100 రూపాయలు అడుగుతాడు వాడు మీకు ఓటేయండి ఇళ్ళ గౌరవాలు మనకి ఎందుకండి ఇంకా కొంతమంది మనకి ఎలా ఉంటారండి 99 ఉపకారాలు చేసి 100 ఉపకారాలు మనం చేయకపోతే వాడికి మనం ఉండదు ఈ 99 ఉపకారాలు మర్చిపోతాడు మనం ఏం డిస్ట్రిబ్యూట్ వచ్చేస్తాం ఈ జనం చేత మనం గౌరవాలు ఎన్నాళ్ళు పొందుతాము ఆయన మనం గౌరవించాలని కూడా నాకు తెచ్చాను ఎందుకంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతాం మంచిది కొంతమంది ఒక కొంతమంది 40 కూర్చుంటారు ఒక ఇంట్లోని ఒకళ్ళు అనుకరణ కూడా మేత వేసుకుని వెళ్ళిపోతారు బయటకు అది సత్సంగం దానికి మీరు కొత్తగా ఏం పేరు పెట్టారంటే సత్సంగాన్ని పేరు పెట్టారు దాన్ని లంచ్ రోజు తిన్నట్లేదంట మరి మీరు కూర్చోవడం వీళ్ళు అలంకారానికి ఆయన మేత వేసిన అలంకారానికి వీళ్ళు మేత వేసాం ఒక గంట సేపు కూర్చుని వెళ్ళిపోతాం సత్సంగం అయితే ఏమి పోగొట్టుకోవడం వాళ్ళు దాన్ని పెంచుకుంటే సత్సంగాలు ఏంటండి, సమావేశాలు ఏంటి, సదరేంటి. ఒక సందర్భంలో రమణ మహర్షి గారు మాట గారారు మిగతమాట, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎలా బాగుంటే మీ సాధన నేను చెప్పినట్టు మీరు చేస్తున్నది, మీరు సాధన ఎలా బాగుంటే అలా చేసుకోండి. అహంకారం పూర్తిగా మనసుని అయ్యే వరకు మీ సాధన విడిచిపెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నా మాట మీరు వినాలని ఏం లేదని. అహంకారం సర్వనాశనం అయ్యే వరకు, మామూలు నాశనం కాదు, సర్వనాశనం అయ్యే వరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నం నేను చెప్పినట్టు చేస్తలేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను. మామూలుగా నాశనం అవసరం కాదు, సర్వనాశనం అయ్యే వరకు మీరు సాధన చేయవలసింది, ఆ సాధన నేను చెప్పినట్టు మనం చేయమంటాం, మీ ఇష్టం చేసుకుంటాం. ఎందుకంటే మీ అహంకారానికి నేను నాకైతే, మీ అహంకారానికి నేను నాకు ఎంచుకుని దేన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను, దానికి ఎంచుకుని ఫుడ్డు సప్లై. ఆ బ్రహ్మాండం వచ్చే వరకు ప్రిసరంటైన అహంకారం ఉంటుంది, ఆ బ్రహ్మాండం వచ్చే వరకు ప్రిసరంటైన అహంకారం ఉంటుంది, ఆ బ్రహ్మాండం కలిగితేనే ప్రిసరంట అహంకారం కూడా పోదు. అంటే వాళ్ళు ఒకళ్ళ అహంకారానికి వాళ్ళ అహంకారం మేత పెట్టుకోకూడదు, వాళ్ళు చెరగొట్టి చెరగొట్టినట్టు అవుతుంది, వాళ్ళు బాగు చేసినట్టు మీరు అనుకుంటారు, చెరగొట్టినట్టు అవుతున్నారు, మేత అలా మేత వేసుకోకూడదు. రామకృష్ణ గారు గారు ఎవరైనా ఆక్రమిస్తే ఉండేవారు, ఎవరైనా ఆక్రమిస్తే ఉండేవారు, ఇది వారికి ఊర్చారు, మీరు పెద్దవారండి, ఈ గ్రామానికి మీరే ధనవంతులు, ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు, మీరు ఉపనిషత్తులు కూడా భాష్యాలు రాశారు, మీరు మీరు పెద్ద పేరు, మీ ప్రాంతంలో మీరు పెద్ద పేరుంది అని ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి అక్కడ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ గురించి రామకృష్ణ ప్రవేశం చేసేవారు ఆయన వినియోగారు వినియోగం లేదు, వాళ్ళు చాలా గొప్పవారు. నేను కాదంటానంటే తోట తగలేదు, లోకంటే లోకవాసం, లోకంలో అంటానంటే గొప్పవారిని చెప్పుకోవాలని బుద్ధి అక్కడ పాలేదు, వాళ్ళు తోట తగలేదురా, వాళ్ళకి ఎంత డబ్బు ఉంటుంది ఎంత నిద్ర ఉంటుంది అని తోట తగలేదు. నువ్వు చెప్పిందంటే అయితే వాళ్ళకి డబ్బుంది చదువుంది అధికారం, నేను చెప్పిందని కాదంటే తోట తగలేదు కదా, అంటే లోకవాసన తోలేవు కదా, అంటే లోకవాసన తెలిపేటా వాడు కలిగించేది. ఈ లోకవాసన ఏదన్నా వాడికన్నా డబ్బు అంచలేదు, వాడికన్నా చదువు అంచలేదు, ఆ యువకాలను డబ్బు కూర్చోబెట్టి డైరీ ఇచ్చేవాడు. నేను అరే నేను ఎవరైనా నీకు ఇచ్చారనుకో, మళ్ళీ ఏం చెప్తాను ఆయన పని చెప్పేస్తున్నాడు అని కూడా, అంటే ఇది సరిగా టైం ఇచ్చేది డబ్బు కూర్చోబెట్టింది, అంటే భవిష్యత్తులో అతను పెద్దవాడు అవ్వబోతున్నాడు, భవిష్యత్తులో అతను పెద్దవాడు అవ్వబోతున్నాడు. ఆ ప్రేమ, ఆ ప్రేమను మనకి మర్చిపోకూడదు. ఆత్మ తల్లి గురువుకున్న ప్రేమ తల్లిదండ్రులకు ఉండదండి, గురువుకున్న ప్రేమ తల్లిదండ్రులకు ఉండదండి, తల్లిదండ్రుల ప్రేమల స్వార్థం అతను గురువు ప్రేమ స్వార్థం. నరేంద్రుడు డబ్బు కూర్చోబెట్టుకుని వెళ్ళాడు, ఎవరైనా నేను పెడతారంటే మళ్ళీ మళ్ళీ రాని తల్లి అసలాడు బండడు ఆయన పత్రిక పట్టిచ్చేస్తాను, అలా అలా కూర్చోబెట్టి మీకు రజోగుణం పెరిగిపోతుంది, నువ్వు చెప్పగల శిక్షణ ఉన్నాడు అలా చెప్పకు మీకు రజోగుణం, అంటే శిష్యుడికి మీ భవిష్యత్తులో ఆయన టీచర్ అవ్వబోతున్నాడు కానీ ప్రైవేట్ రూపం కోసం ఇలా చెప్పుకో. కంచి పరమాచార్యకి ఆయన 13వ సంవత్సరంలో సన్యాసం తెచ్చుకున్నారు, ఆయనకి 13వ సంవత్సరం అంటే చిన్నతనం కదా, ఆయనకి గురువులు పెద్ద పెద్ద గురువులు పెట్టి చదువు చెప్పించేవారు పరమాచార్య. వయసులో పెద్దవాళ్ళు, చదువులో పెద్దవాళ్ళు, లోకానికి సంబంధించిన కీర్తులు పెద్దవాళ్ళు, ఆ చదువులు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు, 2 గంటలు కష్టపడి చదువు చెప్పి 13 సంవత్సరాల వాడు పాదాలకు నమస్కారం పెట్టి పెంచుకోవాలి. వీళ్ళు గురువు ఏమేసి శిరుగు నమస్కారం పెట్టు, వీళ్ళు 10 రోజులు చూశాడు ఈ వర్షం బాగలేదు అనుకున్నాడు, ఎవరు పరమేశ్వర అనుకున్నాడు, ఏంటో మనకి ఇబ్బందిగా ఉండదు, ఎవరు రోజు పెట్టారంటే గురి పెట్టి రోజు మనం చదువు చేయడం కష్టపెట్టి మన పాదాలు ఆయన నమస్కారం పెట్టాడు మన గురువు వాళ్ళు. సరే అడిగారు ఎవరు మీరు చూపించి నా పాదాలకు నమస్కారం పెట్టద్దు, మీరు నాకు చదువు చెప్పి నాకు నమస్కారం పెట్టండి, అది కదా మీ గురించి పెట్టినాడు, భవిష్యత్తులో నేను పెద్ద గురువు అవ్వబోతున్నాను, నేను చిన్నప్పుడు పెద్ద పెద్ద ఆచార్యులు పెట్టని నమస్కారం పెట్టించుకున్నాను, ఎంత డైరెక్ట్గా ఉండాల్సిందని మీకు శిక్షణ పెట్టారు, నేను మీకు నమస్కారం పెట్టినప్పుడు మీకు ట్రైనింగ్ అనుకో అన్నారు వాళ్ళ వాళ్ళు గురువులు. అయితే ఇది నీ జాగ్రత్త కోసం నమస్కారం పెడతాను, వెంటనే మహాపండితులతో వచ్చి పాదాలకు నమస్కారం పెట్టించుకున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన్నా అని నీకు తెలియటం కోసం పెడతాను ఈ నమస్కారాలు. నువ్వు కూడా నేను చెప్పి చదువులో భాగం, నీకు నీకు శబ్దానికి అర్థం తెలిస్తే సరిపోదు, నీకు పెద్దవాళ్ళతో గౌరవాలు పొందుతున్నాను, మరి జాగ్రత్తగా వినియోగించాల్సిన్నాను, నీకు నేర్పడం కోసం నమస్కారాలు పెడుతున్నాను. వాసన ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది, వాసన ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది. మన శరీరం చనిపోయినప్పుడు శరీరం కాలిపోతుంది కానీ మనసు కాదు,
వాసన కాదు, మన శరీరం కాలి బూడిదైపోతుంది కానీ వాసన బూడిదవదు. చాలా మంది మాకు శాంతిగా లేదు, మాకు శాంతిగా లేదని ఎందుకని అంటుంటారు, వాసన కారణం. మరి చాలా మంది అంటే మాకు మనసు కుదిరిగా లేదు, శాంతిగా లేదు, ఎక్కడ చూసి ఇదే అడుగుతూ ఉంటారు. కారణం లోపల వాసన. ఈ మధ్యన డాక్టర్ గారు అంటున్నారు, దేశంకి అజ్ఞానం అనే కారణంలో నేను ధనవంతులు అవుతాను. మా హాస్పిటల్ 100 మంది వచ్చారనుకోండి, 100 మందిలో 70 మందికి రోగాలు ఉంటాయి, 30 మందికి రోగాలు ఉంటాయి. మీకు రోగాలు లేదని ఎవరికి 100 రూపాయలు ఫీజు తీసుకుంటాం. అంటే మీ ప్రజల్లో ఉన్న అజ్ఞానం నేను ధనవంతులు అవుతానికి కారణం. అంటే మీ సత్పురుషులు సర్వాసం వల్ల హోలీ కంపెనీ వల్ల ధనవంతులు మీ ప్రయత్నం అక్కడ లేకుండా, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాదు, 10 రోజులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాదని తీసేస్తూ ఉంటారు. అంటే మీకు సత్పురుషుల సహవాసం అనేది మీ పెట్టుబడితో సంబంధం లేకుండా, మీ సాధనతో పెద్ద పని లేకుండా, మీ మనసులో ఉన్న వాసన ధ్వంసం అంటే కించిత్తు కొంచెం చేసి సరిపోదు. భగవాన్ ఒక మాట అద్భుతంగా చెప్పారండి, జీవుడికి శరీరం వచ్చినప్పుడు జీవుడికి శరీరం తయారవుతుంది కదండి, జీవుడికి శరీరం తయారవుతుంది కదండి. ఆ శరీరం తయారయ్యేప్పుడు ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఆ శరీరం ద్వారా ఏ పని జరగాలి, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలని ఈ శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన భగవంతుడు. జీవుడికి శరీరం తయారవుతుంది, ఆ జీవుడికి శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయిస్తారండి, ఆ శరీరం భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఆ శరీరం ద్వారా ఏం పని జరగాలి. ఆ పని అయిపోయిన ఆ శరీరాన్ని తీసేస్తాడు, తీసేటువంటి ఆ శరీరాన్ని సాగు వచ్చేస్తుంది. ఆ శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయించబడుతుంది. ఇంకా 4 రోజులు ఉంటే బాగుందా అని నీకు అనిపిస్తున్నాను కదండి, 4 రోజులు బాగుంది, 4 క్షణాలు అన్నాను, 4 క్షణాలు ఒక 4 తో 1 క్షణం ఆ శరీరానికి సంబంధించిన యాక్షణం అయితే చూసేస్తాడు, స్టేజ్ నేను చూసేస్తాడు. ఈ ప్రపంచంలో ఒక స్టేజ్ అందులో మనం యాక్టర్స్, మేము కూడా సినిమా యాక్టర్స్ లాంటి వాళ్ళు, ఇలా మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచంలో ఒక స్టేజ్, అందులో మనం యాక్టర్స్. అందులో ఎవరు డైరెక్టర్ ఎవరు తీసుకోడు, ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు, మంచిగా యాక్ట్ చేస్తా ఉంటాడు, యాక్షన్ అయితే కదా శరీరం పక్కకి చూసాడు. వరల్డ్ ది స్టేజ్ ఫ్యూచర్స్ ఆఫ్ డిస్టింగ్. వేలికంటనే వల్ల మీరు వాసనలన్నీ ధ్వంసం అవుతారు. అంటే పునరు రాబోయే జన్మలు తీసుకొచ్చే కారణాలు అంటారు కదా, రాబోయే జన్మలు తీసుకొచ్చే కారణం అంటే కారణం వేరు, కార్యం వేరు కాదు, రెండు ఒకటే. కడుపు నొప్పి వేరు, కడుపు నొప్పిని తీసుకొచ్చే కారణం వేరు కాదు, కారణం పోతే కార్యం కూడా పోతుంది. మీకు పునర్జన్మలు తీసుకొచ్చే వాసన పోతే పునర్జన్మ కూడా పోతుంది. అంటే రెండు పునర్జన్మ వాసన ఉంటే, అంటే వాసన పోయినప్పుడు పునర్జన్మ కూడా పోతుంది. రెండు ఉండే మీకు వేరుగా కనిపిస్తే అదే మాయ, రెండు ఉంటే. మానసిక అనుభూతి లేని వారు నిశ్చయమే దానికి గాయమవుతారు, దేని పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. కానీ మీ మనల మీద మీ పేర్ల మీద ప్రేమ ఉందంటే మనసులో ఉంచుకోవాలని ఎక్కువ గారం చేయకూడదు. ఎక్కువ గారం చేస్తే వాళ్ళు పాడైపోతారు. మీకు ఆధ్యాత్మిక పైకి చూపించకూడదు, మనసులో ఉండాలి. మీ మనలో మనకి ఏదో ప్రేమ ఉందనుకున్నారు, మనసులో ఉండాలంటే బయటకు తప్ప చూపించక్కర్లేదు. ఆ మనసులో ప్రేమ లేని వాళ్ళు బయటకు ఎత్తి చూపిస్తారు, ఆ విడికి లేకుండా చూసుకోవడం కోసం. అందరూ మీరు ఇంటి మీద చాలా ఇష్టం, కానీ మీరు ఆ ప్రాంతానికి వచ్చి మా ఇంటికి పిలవలేదు, కానీ మీరు నిజంగా మా ఇంటికి వచ్చి మీకు కాఫీ ఇచ్చి చూడలేదు లేదని అన్నాడు ఆయన. ఆయన రోజు నాకు జ్ఞాపకం వస్తున్నాడు, రోజు ఆయన మనసులో నమస్కారం చెప్తాను. కాఫీకి భక్తికి సంబంధం ఏంటి, కాఫీకి ప్రేమకి సంబంధం ఏంటి, అత్యయితే ఎవరైనా సంబంధించింది. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక్క మంచి పని చేయరు, కానీ మంచి పని చేసే వాళ్ళు ఏది విమర్శిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చాలామంది విమర్శించారు, ఒక్క మంచి పని కూడా చేయరు, కానీ ఎవరు కూడా విమర్శిస్తాం. అలా విమర్శిస్తూ అలా విమర్శించకపోతే వాళ్ళు తెలిసి వాళ్ళు ఉన్న విరుచు అంటే తెలుస్తూ ఉంటుంది, మనం మంచి పని చేయలేదు చేయటం తెలుస్తుంది. అంటే మంచి వాళ్ళని విమర్శించడం ద్వారా కొంత ఆ విరుచుని తీర్చుకోవద్దు. వాళ్ళు ఎలాగో మంచి చేయలేరు, మంచి వాళ్ళని విమర్శించడం అంటే వాళ్ళకంటే నేనే గొప్పవాళ్ళని సమానం, ఆ రకంగా ఒక రకమైన వికారం భావించాలి, గెలుపుని తీర్చుకోవడానికి ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. లోకం ఎక్కడైనా జరుగుతుంది, విమర్శలే ప్రధానంగా పెట్టుకునేది, ఒక్క మంచి పని చేయడు, ఒక చిన్నపై పెద్ద పని ఒక్కటి చిన్నపని చేయడు. కొంతమందికి విమర్శ అలవాటు ఉండదు, చేస్తే మంచి పని చేస్తారు, లేకపోతే పైస్తుగా ఉంటారు. వాళ్ళ మట్టికి చిన్న పని కూడా పెద్ద మనసుతో చేస్తారు, పెద్ద పనులు ఎలాగైనా పెద్ద మనసుతో చేస్తాం, చిన్న పని కూడా పెద్ద మనసుతోది చిన్న చేస్తే వాడు ఈశ్వరుని గ్రహానికి పాత్రుడు అవుతాడు. అంటే మీరు దేని పట్ల ఆసక్తి పెట్టుకోడు, అలాగని ప్రేమ విడిచిపెట్టండి. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి ఉంటే ప్రేమ కాదు, ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి బంధిస్తుంది కానీ ప్రేమ బంధించదు. మన బంధించేది ప్రతిదీ దోషం, మనం బంధించే ఏ విషయం అందులో ఎంతో కొంత దోషం ఉన్నట్టు. అది ప్రేమ బంధించదు, ఆసక్తి బంధిస్తుంది. అంటే నువ్వు పని చెయ్యి అర్జునా, నువ్వు పని చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి, స్వార్థం లేకుండా చెయ్యి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆసక్తి లేకుండా చేస్తే మనకి ఫలితం రాదేమో అనుకుంటారు, ఎక్కువ వస్తుంది. అంటే రమణ మహర్షి గారు సామెతను అడిగిన వాళ్ళకి అడిగి చేస్తాడు, మేము అడగని వాళ్ళకి అన్ని ఇచ్చేసిన మోక్షం కూడా ఇస్తాడు. అంటే మీరు కర్మఫలం ఆశించొద్దన్నాడు, కానీ కర్మఫలం ఇవ్వనని భగవద్గీత ఎక్కడ చెప్పలేదు. నేను ఆశించిన వస్తుంది, ఆశించినట్లే వస్తుంది, ఆశించకపోతే వస్తున్న వస్తువు వస్తున్న మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఆసక్తి పెట్టుకోదు. మీకు దుఃఖం ఎక్కడ వస్తుందని మీరు ఏమనుకుంటున్నారు? పని చేయటం వల్ల దుఃఖం వస్తుందంటున్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే భగవాన్, మీరు పని చేయటం వల్ల దుఃఖం వస్తుందనుకుంటున్నారు. పని చేయటం వల్ల ఎవరికి దుఃఖం రాదు, ఆ పని యొక్క పరికి మీరు ఆసక్తి పెట్టుకోవడం వల్ల దుఃఖం వస్తుంది. అయితే మీరు పని వల్ల తయారవ్వడం మీరు, పని వల్ల మీరు తయారవ్వరు, ఆసక్తి పెట్టుకోవడం బయటకు షిఫ్ట్ చేస్తుంది, తొందరగా తయారైపోతారు. ఇవన్నీ ఎవరు ఎంత మరణానంతర జీవితం గురించి కాదు, జీవించడానికి మనం ఎలా సుఖంగా ఉండాలో, ఎలా శాంతిగా ఉండాలో చెప్పే మాట. జీవించుండగా దేవుడు అయితే సరిపో లేదు, చనిపోయిన కానీ మనం అందరం దెయ్యాలి ఆయనకు. అయితే దేవుడు అన్న వాళ్ళు ఆ దెయ్యం అనే వాళ్ళు అంతే కదా మనం. ఆ దేవుడిని తెలుసుకునే వరకు, ఆ దైవానికి వచ్చే వరకు ఏ రూపంలో దయించమో ఉంటాం మనం. రమణ మహర్షి గారు నాకు సరే కృష్ణుడి గారు దెయ్యాలు ఉన్నాయని, దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు దేవుడి బాగా దెయ్యం బాగా దాటినప్పుడు సత్వా వస్తుంది. దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు లేకుండా ఎలా ఉంటారు? దేవుడు ఉన్నప్పుడు జీవుడు లేకుండా ఎలా ఉంటారు? దేవుడు ఉన్నప్పుడు దేవకోటి ఉంటుంది, లోకం ఉంటుంది. దేవుడు లేనప్పుడు దెయ్యాలు లేకుండా ఎలా ఉంటారు? దేవుడు ఉన్నప్పుడు జీవులు ఉంటారు, దేవుడు ఉన్నప్పుడు ప్రపంచం ఉంటుంది. ఇవన్నీ దాటినప్పుడు సద్భావం వస్తుంది. అంటే నేను శరీరం ఉండగానే జీవన ముక్తి, అంటే శరీరం ఉండగానే ముక్తి స్థితిని పొందాలి. అంటే ముక్తి స్థితి అంటే ఏమిటము? జీవించుండగా ముక్తి స్థితి అంటే జీవించుండగా మోక్షం పొందడం ఏంటండి? పరిపూర్ణమైన సుఖం ఉండాలి, వేరుకుండాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన శాంతి చెదరకూడదు. ఆ శాంతి నాకు ఎరుకులో ఉండాలి. నూటికి రూపాయలు ఎరుకులో ఉండాలి, నూటికి రూపాయలు సుఖంగా ఉండాలి, కాన్స్టాంట్గా ఉండాలి. అది నూటికి రూపాయలు మీరు శాంతిలో ఉండాలి, అశాంతి అడ్రస్ మీరు తెలియకూడదు. నూటికి రూపాయలు శాంతిలో ఉండాలి, ఆ నూటికి రూపాయలు శాంతి తాలూకు ఎరుక మీకు ఉండాలి, అది మోక్షం. అప్పుడు దేవుడు కూడా మీకు తలంపు, లోకం ఒక తలంపు, మీ శరీరం ఒక తలంపు, చావు ఒక తలంపు, పుట్టిక తలంపు, దేవుడు కూడా ఒక తలంపు. అప్పుడు ఆ స్థితిలో దేవుడు కూడా ఒక తలంపు. దేవుడు ఉన్నాడని చెప్పినా నీకేమనిపించదు, దేవుడు ఏడని చెప్పినా ఏమనిపించదు. దేవుడు ఉన్నాడే ఎవరైనా చెప్తాడనుకోండి నీకు ఏమనిపించదు. ఎవరికి వచ్చి దేవుడు ఏడంటాడనుకోండి ఏ అనిపించదు. అది దానికి ఏమనిపించదు, దేనికి ఏమీ అనిపించదు. అది సద్భావస్థితి. శరీరం శ్మశానానికి వెళ్ళకముందే నూటికి రూపాయలు మీరు సుఖిగా ఉండాలి. ఆ సుఖం మీకు నూటికి రూపాయలు తెలుస్తూ ఉండాలి. ఆ సుఖం తాలూకు ఎరుక మీకు ఉండాలి. అది ఏంటది? అదే అదే మోక్షం. జీవించుండగా మోక్షం పొందడం అంటే అది. కానీ నువ్వు ఆ స్థితిని పొందలేదనుకో, ఆ స్థితిని మళ్ళీ విశ్వదాది రామాల మీద ఏమో, ఆ స్థితిని నువ్వు పొందలేదనుకో, ఆ స్థితిని పొందిన వారు ఎక్కడైనా ఉన్నారని వెతుకు 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 వారి సాంగత్యం ఉంచింది. అటు వారి సాంగత్యం ఉంచింది ఎవరు? ఆ స్థితి నిజంగా ఎవరైతే తన సుఖి సుఖ స్వరూపం ఉన్నాడో, ఎరుకు స్వరూపం ఉన్నాడో, ఎరుకు ఆ సుఖాన్ని ఎరుకు కలిగి ఉన్నాడో వారు ఎక్కడున్నా వారిని వెతికి 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 ఈ డబ్బు సంపాదించడం కోసం అందరికీ ఎలాగెలాగుతున్నావో వారి కోసం వెతికి వెతికి వారు సాంగత్యం చెప్తారు. వారితోటి మీ శరీరం శారీరకంగా దగ్గర కూర్చక్కర్లేదు, మానసిక అనుబంధమైనా సరిపోతుంది. కొంతమంది ఇంట్లో శరీరాలు దగ్గరగా ఉంటాయి, మనసులు దూరంగా ఉంటాయి. కొంచెం బైబిల్లో ఏం చెప్పండి, మీ పొరుగు వారు ఎవరు అని అడిగాడు. మీ పొరుగు వారు ఎవరంటే మీ క్షేమం కోరేవాళ్ళు, మీ శాంతి కోరేవాళ్ళు, మీ బాగు కోరేవాడు రష్యాలో ఉన్న వాడు మీ పొరుగు వాడు. మీ ఇంటి పక్కనే కాపురం ఉండక్కర్లేదు. మీ క్షేమం కోరేవాడు సృష్టిలో ఎక్కడున్నా మీకు పొరుగు వాడు. అవి తుడి తలంపులు రాకుండా చూసుకోవాలి. మానసిక దారిద్ర్యం ఉండకూడదు, మానసిక దారిద్ర్యం ఉండకూడదు. మనకు భౌతికంగా సంపద లేకపోతే మానసికంగా దారిద్ర్యం ఎందుకు? మానసిక దారిద్ర్యం వాడికి మోక్షం రాదు. అది శ్లాఘనీయమైన పరమోత్కృష్టమైన స్థితి అని ఆత్మస్థితి. ఈ ప్రపంచంలో పొగరదగిన స్వాతం చేయగలిగిన స్థితి అంటే అది ఒకటే నట్టుండాలి. ఏంటంటే అది ఒకటే నీటం అంటుంది, లేదు ఆత్మస్థితి ఒకటే నీటం. అంటే మీరు పొగిడితే మీకు ఏదైనా స్వాతం చేయాలంటే పద్యాలు రాయవలసి పద్యాలను రాయాలంటే మీరు పొందవలసిన స్థితి నిజమైన స్థితి అది ఒకటే స్థితి అయ్యా. ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, ఉన్నతమైన స్థితి, దానితో సమానమైన స్థితి కానీ దానికంత ఉన్నతమైన స్థితి కానీ. అరవింద్ ఘోష్ గారు చెప్తారు, ఫర్ గాడ్ రిలేటెడ్ సోల్స్, ఫర్ ట్రూత్ రిలేటెడ్ సోల్స్ మీ కామ్ ఆ ప్రశాంతత ఆనందిస్తుంటున్నట్టు రోజు ఇది లైట్ విరిగిపోతూ ఉంటారు వాళ్ళు లోపల బయట కూడా విరిగిపోతూ ఉంటారు. మీ కామ్ ది లైట్ ది పవర్ వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు. వాళ్ళ మాట వాళ్ళు ఏదైనా ఒక మాట్లాడుతుంది మీరు మీ వంట చూసినా ఆ చూపులు మీకు ఎంత బలీయంగా పనిచేస్తున్నారు. మీ కామ్ నీ భావం ఏ రైట్ వాళ్ళే విరుగు విరుగు వాళ్ళు మీరు వాళ్ళందరూ చూస్తాంటే మీరు మీ పట్ల విరుగు ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటుంది. ది కామన్ ది లాయట్ ది పవర్ ది వైడ్నెస్. అంటే సముద్రం ఎంత విశాలంగా ఉంటారు, సముద్రానికి గట్టిగా ఉంటుంది ఆ జ్ఞానం యొక్క వైభవం. వాళ్ళు కూడా హద్దులు లేకుండా ఉంటారు. జ్ఞానికి సరిగ్గా లేదు, జ్ఞానికి హద్దులు లేదు. మీరు అనుగ్రహించాలి, మీరు అనుగ్రహించకూడదని భేదమేమి లేదు. వాడు చెరువులు కాదు, కావాలి కాదు, సముద్రం కాదు. వాళ్ళు ఆనందం తొలగిసిన ఆనందం ఆనందంలో ఊగిసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆనంద సముద్రంలో, శాంతి సముద్రంలో, కాంతి సముద్రంలో ఉయ్యాలి ఉంటుందని మన చంటిపిల్లలు చంటిపిల్లలు ఉయ్యాలి అటు అలా ఊగుతూ ఉంటారు శాంతి సముద్రంలో. ఇది ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ తూచేలో ఈశ్వరుస యొక్క వైభవం, ఆ ఈశ్వర కోటి, ఆ ఈశ్వర కోటిలో వాళ్ళ యొక్క వైభవం. వర్గంది కాను రాయని భవాన్ని మూసి చేసేయడము అది స్వేచ్ఛ. అంటే ఈ గూట్లో పక్షిని పెడతాం అనుకోండి, మనందరం గూట్లో పక్షులే ఉన్నాం అనుకోండి, ఆ గూట్లో పక్షిని ఎదురుగా తీసేస్తాం అనుకోండి, అంత ఆకాశంలో ఎదురు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానంలో బయటపడ్డాము, ఆ పక్షికి స్వేచ్ఛ వచ్చినప్పుడు, గూట్లో ఉన్న పక్షిని విడుదల చేసినప్పుడు ఆ పక్షికి ఎంత స్వేచ్ఛ వస్తుందో, ఈ దేశాభిమానుల నుంచి దేశ బుద్ధి నుంచి విడుదల పొందినప్పుడు, అంత ఆకాశంలో మనం అయిష్టమైనప్పుడు అండి మీ ఫ్రీడమ్. వారికి స్వేచ్ఛ స్వాతంత్రం అంటే వారికి మీకేం స్వాతంత్రం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఇంటి పెడతారు, మీరు మీ భర్త ఏంటి ఇంత నీటికి వచ్చావు అని ఏదో చిరాకు పడతాడు అనుకోండి, మీ ఆనందం అంత పోతుంది, మీ శాంతి అంత పోతుంది. ఇది కదా అతి అతి ఇంటిది కదా ఆనందం. ఆ ఆనందం దానికి హద్దులు లేవు. ఇప్పుడు మనకి ఆ స్వేచ్ఛ కూర్చుంటేమనుకుంటారు, కూర్చుంటేమనుకుంటారు, మాట్లాడుతామనుకుంటారు, మాట్లాడబోతే అనుకుంటారు, అన్ని అనుమానాలు అన్ని శంకలు. మనకి స్వేచ్ఛ లేదు, మనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. మీ ఫ్రీడమ్ ఆ ముక్తి పొందిన జీవుడు మాత్రమే వాడికే ఆ ఫ్రీడమ్ ఏంటి, స్వేచ్ఛ అంటే ఇది కదా, స్వాతంత్రం అంటే ఇది కదా అని తెలుస్తాం. విశాలంగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, విశాలమైన విశాలంగా ఉంటాడు. ఎక్కడ మీకు మధ్యలో గోడలు ఉండదు, డివైడ్ చేసే గోడలు డివైడర్స్ ఉండనే ఉండవు. తప్పిపోయా ఆ స్థితి, వాడి నిజమైన స్థితి. వాడెవడు నిజమైన స్థితి, వాడికి దేహం ఉన్నా ఉంటే, దేహం లేకపోయినా ఉంటే, లోకం కనిపించినా ఉంటే కనిపించకపోయినా ఉంటే, దేవుడు ఉన్నాడని చెప్పిన చెప్పిన లేదు, దేవుడు లేడని చెప్పిన ఈ మాటల యొక్క ప్రభావం వాడి మెదడు మీద ఏది పడదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకుని ఏ కారణం వల్లనే మీకు గర్వం వస్తుందనుకోండి, గర్వబంధం కూడా గర్వం వెనకాల వచ్చేస్తుంది. మీకు ఏ కారణం వల్లనే గర్వం వస్తుందనుకోండి, గర్వబంధం కూడా మనిషి కూడా నేడు ఎలా వస్తుందో గర్వబంధం కూడా అలా వచ్చేస్తుంది. ఒకసారి మన పూర్వజన్మలో శక్తులు అందరినీ మన ఇంట్లోకి తీసుకొస్తాడు దేవుడు, మనం పొగరు అమర్చుతాను. వాళ్ళు కుటుంబ సభ్యులే శత్రువులు అని మనకు అనిపిస్తా ఉంటుంది. ఏంటి ఒకే కుటుంబంలో ఉన్నారు, రోజు పేచులు ఉంటే మనం అనుకుంటాం వాళ్ళు పూర్వజన్మలో శత్రువులు. ఆ శత్రువులను తీసి కుటుంబంలో పెట్టాడు, ఇంక తీరా పెట్టే కోర్టు, వాళ్ళు కోర్టులో ఉంటారు, దుమ్ముతే కోర్టు, ఆవరణ వస్తే కోర్టు. అంటే నువ్వు శ్లాఘనీయమైన ప్రభావం, ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, అంతకంటే మించిన స్థితి కానీ, అంతకంటే వైభవాన్ని తీసుకొచ్చే స్థితి కానీ, అంతకంటే నేను సుఖపెట్టే స్థితి కానీ, ఆత్మస్థితి తప్పించిన పోతే లేదు. నువ్వు విచారణ చేసి ఆ పొందవలసి ఈ జన్మలోనే పొంది వాయిదాలు వేసుకోవద్దు. నువ్వు వాయిదాలు వేసుకోవద్దు, కోర్టు వాయిదాలు వేసినట్టు నువ్వు పొందవలసిన ఈ జన్మలోనే పొంది. అది సాధువుని సహవాసం వల్ల, సాధువుని సాంగత్యం వల్ల, సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల, సత్పురుషులను ఆశ్రయించడం వల్ల, వారి దయకి పాత్రలు అవ్వటం వల్ల, అది ఎప్పుడో తడుపుతుంది హృదయంలోనే వస్తువు స్ఫరిస్తుంది. నువ్వంతా నీ తెలివితేటలంత, నువ్వంతా నీ తెలివితేటలంత. భగవాన్ అంటున్నారు, ఆ సాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో, వారి సాధు సమక్షంలో, సత్పురుషుల యొక్క సమక్షంలో, ఆ సహృదయైన వాళ్ళ సమక్షంలో, ఉత్తమోత్తముల సమక్షంలో, మీకు తెలియకుండానే ఆ హృదయంలో ఏదో ఒక మధుర గడియలో, మధుర క్షణంలో అసలు స్ఫురిస్తుంది. నువ్వు పెళ్లికి అడవాడు చూడండి, ముహూర్తం చెప్పినారు విఘ్నేశ్వరికి లేకుండా పెళ్లి అడవాడే, కానీ పెళ్లి ముహూర్తం తగినంత ఒక క్షణం. అలాగే నువ్వు ఆ క్షణం ఆ మధుర హృదయంలో వస్తువు స్ఫురించే సమయం వస్తున్న క్షణంలో జరిగిపోతుంది. భగవంతుడు లేవుడు పందిరి పందిరి వేసినట్టు మానేశారు. పూర్వం పందిరికి పెద్ద అడవాడు, ఊళ్ళో అందరి జనం తెలవడం పందిరి అడవాడు. చాలా కొన్ని కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళకి 10 మందికంటే అన్నం పెట్టేవాడు. ఇవి చాలా ముఖ్యం, 10 మందికి పిలుస్తారు, అమ్మ అయిపోతుంది, రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు అయిపోతాయి, తర్వాత ఎన్ని రోజులు భోజనం అంటారు, ఆ భోజనం కూడా 10 మంది 15 గంటే పెట్టారు, అయిపోతుంది పెళ్ళి అయిపోతుంది. ఈ పెళ్ళిళ్ళకి అనవసరంగా నోట్లు రాసి డబ్బు తేవటం, పెళ్ళి అయిపోయిన తర్వాత అందరం కన్ఫ్యూజ్ ఉన్నలా పెట్టడం, ఇంట్లో ఉన్న పెట్టడం, ఇవన్నీ ఎందుకు చెప్పినా సిక్కిన గౌరవాలు ఇవన్నీ ఎవరో చేశారని మనం చేయకూడదు. ఎవరో కోర్టు బయట కట్టి తెలుగు చేశారని కూడా అది మనకు అనవసరం. మన సంవత్సరాలను తగినట్టు మనం చేసుకోవాలి. కానీ అనుకరణ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా మనం బలహీనతకూడదు. అంచేత అనుకరణ వద్దు. మన సంసారంలో తగ్గట్టు మనం వ్యవహరించాలి. కానీ గొప్పలు తగ్గకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. అది మన ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అది దానికోసం ఎదురు చూసినట్టు మనం ఉండకూడదు. ఏది ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఎక్స్పెక్టేషన్ వల్లే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అనుకోకుండా జరిగిన పనులే ముద్దుగా ఉంటాయి. తర్వాత మన మనసు వాటి వల్ల వికారాలు రావు. అంచేత తలుపులు హృదయంలోకి వేయిస్తున్నాయా? అది మూర్తి ఇప్పుడు రవీంద్ర టాగూర్కి ఎప్పుడు ఆయన స్నానం చేస్తానే హృదయంలోని వస్తువు నాకు ఒకసారి స్మరించింది. రమణ మహర్షి గారికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయనకి మృత్యు భయం ఆ మరణానుభవం ఎడవచ్చిందో టాగూర్ చోటు చెప్పండి నేను స్నానం చేస్తానంటే హృదయంలోని వస్తువు తలుపు నాకు స్మరించింది ఒకసారి. అంటే వారి సమక్షంలో ఎవరి సమక్షంలో నిజంలో నిలకడగా ఉన్నవారి సమక్షంలో హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజంలో నిలకడగా ఉన్న వారి సమక్షంలో మీకేమవుతుందంటే వారి హృదయంలో ఉండే మీ హృదయంలో ఉండే ఒక్కసారి మీ బుద్ధికి అది స్మరిస్తుంది. వారి హృదయంలో ఉండే మీ హృదయంలో కూడా ఉండేది మీ బుద్ధికి అది ఏదో మధుర క్షణంలో అది స్మరిస్తుంది. అది భగవాన్ చెప్తున్నారండి, వారి దయ వల్ల విస్మరించారు. వారి గది వల్ల అది స్మరించాలి. ఎన్ని ఉపన్యాసాలు మీరు విన్నా, ఎన్ని రచనలు మీరు చేసినా, ఎన్ని శాస్త్రాలు మీరు అధ్యయనం పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, లేకపోతే లోకంలో ఎన్ని గొప్ప గొప్ప ఇంత మంచి పనులు ఎవరో చేయలేదని లోకంలో చేసి ఎన్ని ఘనకార్యాలు మీరు సాధించినా ఎన్ని చేసినా లభించకపోయా, ఆ సత్పురుషుల అనుగ్రహం వల్ల ఈశ్వరుల అనుగ్రహం వల్లే మీ దగ్గర లభిస్తుంది. గుళ్ళు కట్టించి, గోపురాలు కట్టించి, కాలేజీలు కట్టించి, హై స్కూళ్ళు కట్టించి ఎన్ని చేసినా, అవి ఎన్ని చేసినా, లేకపోతే మీరు ఉపన్యాసాలు చెప్పినా, రచనలు చేసినా ఎన్నో ఘనకార్యాలు, ఈ సుబ్బమ్మ గారు చేసినంత ఘనకార్యాలు, కైకరువులు ఎవరు చేయలేని అన్ని ఘనకార్యాలు మీరు చేసినా అది లభించదు. ఆ సత్పురుషుడు, ఆ ఈశ్వరుడు, ఆ మహాజ్ఞాని యొక్క అనుగ్రహం అది అది లభిస్తుంది. బయట మీరు చేసే పనుల వల్ల అది లభించదు. బయట మీరు చేసే పనుల వల్ల అది లభించదు. అది ఎలా లభిస్తుంది? లోపల ఉన్నవాడు అనుగ్రహంలో లోపల ఉన్నవాడు తెలియబడతాడు. లోపల ఒకడున్నాడు, మీ కంట్రోల్ ఒకడున్నాడు, వారి అనుగ్రహం వల్ల వారు ఎప్పుడో ఒక క్షణంలో ఎరుగుపడతారు. అప్పటికప్పుడు అది ఎప్పుడో ఆ మధుర క్షణంలో వారు తెలియబడతారు. అందుకే నువ్వు బయట వారి గది నువ్వు తెలియదనుకో, బయట ఆ ధనకార్యాలు చేసిన ఈ ధనకార్యాలు చేసిన ఎన్ని చేసినా వారు తెలియబడరు. వారి గది వల్ల మాత్రమే వారు తెలియబడతారు. మీ పూర్వజన్మ సుకృతి వల్ల, సహోదయం వల్ల, సాధు పురుషుల సాంగత్యం మీకు దొరికిందనుకో, మీకు నియమాలేలా ఎలా, మీకు నియమాలేలా ఆ సత్పురుషులతో సాగవాసం దొరికిందనుకో, మీకు నియమాలేలా వ్రతాలేలా? వ్రతాలతో నియమాలతో మీకు పనివ్వండియ్యా. గాలి చల్లటి గాలి వస్తాంటే శివుడి ముఖానితో విషయం కలతో మీకు పని ఉండవయ్యా. ఆ సత్పురుషుల సాగవాసం మీకు దొరికితే నియమాలతో పని లేదు. వ్రతం అంటే ఏం కాదు, ఒక పని నిష్ఠగా చేయటం వ్రతం. వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే కాదు, ఏదైనా ఒక పనిని మీరు నిష్ఠగా చేస్తున్నారని కూడా అది వ్రతం. మీరు నియమాలు ఎందుకు పెట్టుకుంటామంటే, మన మనసులో ఉన్న చాపల్యం తగ్గటం కోసం, ఇంద్రియ నిగ్రహం కలగటం కోసం నియమాలు పెట్టుకుంటాం. అంటే సత్పురుషులు చదవవలసిన వల్ల మనస్సు, నియమాలు, మనస్సు, ఇంద్రియాలు వాటంతటవే నిగ్రహంలోకి వచ్చేస్తాయి. ఇంకా నియమాలతోటి వ్రతాలతోటి పని లేదు అయ్యా. దీనివల్ల ఆ సత్పురుషుల సహవాసం దొరికిన వాళ్ళకి, మనకు కాదు, వాళ్ళ సహవాసం దొరికిన వాళ్ళకి భగవాన్ అంటున్నారు, మీ తిండి వల్ల పాపం పోతున్నట్టు, కల్పవృక్షం వల్ల దరిద్రం పోతున్నట్టు. ఈ మధ్య నేను తిరుపతిలో వ్యాసాశ్రమం మలావిశ్వంలో తపస్సు చేసిన ప్లేస్కి వెళ్ళి చూశాను. ఆ ప్లేస్లో నన్ను అక్కడ ప్రయత్నంగా నేను 10 నిమిషాలు కూర్చుని అపూర్వంగా ఉంది ఆ ప్లేస్. పండకి తిరుపతి గుడికి ఒక 6 పనులందరూ ఎంత ఉంటుంది, చాలా మంచి ప్లేస్. అంటే మనం జానస్థితి వచ్చేస్తున్నాం అక్కడ కూర్చుని, అంత ప్రశాంతం ఉంది, చెట్లు కొండలు అంత ప్రశాంతంగా ఉంది. దాని గోడార్భం లేదా అంటారు. ఇంకొకరు మీరు మలావిశ్వం గారు తపస్సు చేసిన ప్లేస్ అంటే చెప్తారు. అక్కడ అక్కడ ఏం రాసిందంటే, మనిషిని చెప్తున్నాను, ఇక్కడ ఏమన్నారు భగవాన్ ఏమన్నారంటే, కల్పవృక్షంలో దరిద్రం పోతున్నాయి. అక్కడ గోడ మీద మలయాళేశ్వరం వారు తపస్సు చేసిన చోట కల్పవృక్షంలో దరిద్రం పోవటం కాదు, కల్పవృక్షంలో మీ కామక్రోధాలు పోవాలి. కల్పవృక్షంలో మీ ఇంట్లో దరిద్రం పోవటం కాదు, కల్పవృక్షం అది నిజంగా కల్పవృక్షం అయితే మీ కామక్రోధాలు పోవాలి. అది అయ్యే కల్పవృక్షం తప్ప ఏ ముఖంలోంచి సరస్సు వచ్చినా మనం రెడీగా ఉండాలి, అది యాక్సెప్ట్ చేయాలి. కల్పవృక్షం అంటే నీ ఇంట్లో దరిద్రం పోగొట్టేది కల్పవృక్షం కాదు, నేను ఉన్న కామక్రోధాలను పోగొట్టేది కల్పవృక్షం. వండర్ఫుల్. కల్పవృక్షాలు దరిద్రం పోవటం కదా, నీ కామక్రోధాలు పోవాలి, అది కల్పవృక్షం. నీ కామక్రోధాలు ఉంటాయనుకో, నీకు ఇంట్లో నీ కామక్రోధాలు ఉంటాయనుకో, నీ ఇంట్లో దరిద్రం పోగొట్టుకున్నానుకో కల్పవృక్షం, దానివల్ల ఏంటి సాధించింది? నీ పొట్ట ఎంత నిజమో దరిద్రం పోవటం కూడా అంతే. గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది, చౌదరుల వల్ల పాపం పోతుంది, కల్పవృక్షంలో దారిద్ర్యం పోతుంది, ఇవన్నీ కూడా సత్పురుషుల సహవాసంలో వచ్చేస్తాయి. సత్పురుషుల సహవాసం వల్ల పాపం పోతుంది, దారిద్ర్యం పోతుంది, తర్వాత పాపం పోతుంది, పాపం పోతుంది, పాపం పోతుంది, దారిద్ర్యం పోతుంది, బలహీనతలు పోతాయి, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఒక్కో గంగకు ఒక గుణం ఉంది, కల్పవృక్షానికి ఒక గుణం ఉంది, వెన్నెలకు ఒక గుణం ఉంది, కానీ సత్పురుషుల సహవాసం వల్ల అవి పోగొట్టి అన్నీ ఒక సత్పురుషులు పోగొట్టేస్తాడని హోలీ కంపెనీ. దాన్ని ఏమంటారు? హోలీ కంపెనీ. అది మన పూర్వజన్మ సుకృతనండి. ఈ హోలీ కంపెనీ జరగడం తేలిక కాదు. మన పూర్వజన్మలో మంచి కర్మ ఏదైనా చేసి ఉంటే హోలీ కంపెనీ జరుగుతుంది, లేకపోతే దొరకదు. ఇది ఆచార్య వాడు వివేక చూడమని చెప్తారు. అనేక జన్మల పూర్వజన్మల పుణ్యబలం మీకు ఉంటే కదా, మీకు ఆ పూర్వజన్మ పుణ్యబలం ఉంటే కదా మీకు సత్పురుషుడు సహవాసం. సత్పురుషుడు సహవాసం చేసి మానవ జన్మ రావటం, మానవ జన్మ వచ్చిన వాళ్ళందరూ సత్పురుషుడు సహవాసం చేయడం. రామకృష్ణ పరమహంస అన్నాడు, పేడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారు భూమిని గురించి మటుకు ఉంటాయా అని పిచ్చకారా అన్నాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, పేడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారు భూమిని గురించి ఉంటాయనుకుంటున్నావు పురుగులు, నాకు బంగారు వద్ద పేడే కావాలంటాయి. కొంతమంది మనుషులు కూడా ఉంటే సత్పురుషులు సహవాసం చేయటం వల్ల వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. సత్పురుషుల సమక్షం కూర్చోలేరు, వస్తారు కూర్చోలేరు వాళ్ళు. అంటే దానికి కూడా ఎంతో పూర్వజన్మల పుణ్యం ఉండాలి. మానవ జన్మ రావటం, సత్పురుషులతో సహవాసం చేయాలనే కాంక్ష రావటం, సత్పురుషుడు సహవాసం చేశాక మోక్షకాంక్ష రావటం, ఇవన్నీ నీ పూర్వపుణ్యం వల్ల వస్తాయి అయ్యా. పూర్వజన్మ ఎప్పుడైనా సత్కర్మ చేసి ఉంటే వస్తాయి, నీ కూడా రావటం అంత తేలిక కాదని ఆచార్య వారు వివేక చూడమండలో చెప్తారు. శంకరాచార్య వారు ఎప్పుడు కూడా జనాలు చూసి మన వివేకం పోగొట్టుకోకూడదు. అంటే సత్పురుషుడు అవునిచ్చి అక్కడ చెప్పినా కదండి, నీటితోటి నేను ఈ పవిత్ర తీర్థాలు కానీ, గంగానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు చాలా ఉన్నాయి కదా, ఈ తీర్థాలు కానీ మట్టి రాళ్ళతోడు చేసిన దేవుళ్ళు కానీ, మట్టితోడు చేసిన రాళ్ళు, మట్టితోడు చేసిన దేవుళ్ళు, రాళ్ళతోడు చేసిన దేవుళ్ళు కానీ, ఇవన్నీ మహాత్ములతోటి సమానం కావు. మీరు గుండెలో రాయికి అభిషేకం చేయొచ్చు, కానీ సత్పురుషుడితో సహవాసం ఉంది అది కూడా జగదూడుతుంది. అంటే అభిషేకం చేయొద్దని కాదు, ఇక్కడ సత్పురుషుల సహవాసం ముందు అభిషేకం కూడా తక్కువే, అభిషేకం కూడా తక్కువే, నదిలో స్నానం చేయడం కూడా తక్కువే, ఒక తీర్థంలో స్నానం చేయడం కూడా ఆ తీర్థాలు విగ్రహాలు చేయగా చేయగా ఒక 100 జన్మలకు మీలో కొంత పవిత్రత రావచ్చు. సత్పురుషుల సహవాసంలో అవి 100 జన్మల్లో తీసుకొచ్చే పవిత్రత సత్పురుషుల సహవాసం 1 జన్మలోనే మీకు వస్తుంది. వాటి వల్ల ప్రయోజనం లేదని అంతం లేదు. వాటి వల్ల ప్రయోజనం అవి 100 జన్మల్లో తీసుకొచ్చే ఈ పని సత్పురుషుడు 1 జన్మలోనే మీకు చేసి పెడతాడు. అలాగే భగవాన్ ఏం చెప్తున్నారంటే, తీర్థాల వల్ల, ఈ వ్రతాల వల్ల, నదుల్లో స్నానాలు చేయటం వల్ల, విగ్రహాలను ఆరాధించడం వల్ల, విగ్రహాలకు అభిషేకం చేయటం వల్ల ప్రయోజనం లేదని నేను చెప్పటం లేదు. అవి 100 జన్మల్లో మీరే తీసుకొచ్చి మార్పుని సత్పురుషులు 1 జన్మలోనే తీసుకొస్తాయి. అవి మనసుని పరిశుద్ధపరచడానికి ఎంతో కాలం తీసుకుంటాయి, ఎన్నో జన్మలు తీసుకుంటాయి, కానీ సత్పురుషు ఎన్ని 1 జన్మలోనే మీకు పూర్చలేగలడు. అంచేత అటువంటి పారిశుద్ధ్యం మీరు వ్రతాలు చేసి నోములు చేసి ఎటువంటి పారిశుద్ధ్యాన్ని మీరు కోరుకుంటున్నారో సత్పురుషుడి సాన్నిధ్యంలో 1 జన్మలోనే మీరు పొందుతారు. అయితే బోధించడం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అలా అనుభవాన్ని ఎవరికైనా తీసు. రచన్య ప్రసంగాలు కాదు, బోధించడం అంటే అనుభవాన్ని తీసివ్వటమే. నేను ఎటువంటి శాంతిలో ఉన్నానో ఆ శాంతిని మీకు ఇవ్వగలగాలి, అదే వల్ల బోధ అంటే టీచింగ్ అంటే అది. ఇంకా కాలేజీలో నేర్చుకో చెప్పి టీచింగ్ అది కాదు. నేను ఎటువంటి శాంతిలో ఉన్నానో ఆ శాంతిని మీకు తీసి ఇవ్వగలగాలి, అది బోధ అంటే టీచింగ్ అంటే అది. ఇవ్వటమే, మాటలు చెప్పటం కాదు, అది టీచింగ్. నువ్వు 4 పుస్తకాలు చదివావనుకో, దానివల్ల నీకేం ప్రయోజనం కలగలేదనుకో, అనుకో 4 రకాలు చేసామనుకో, నీకేం ప్రయోజనం కలగలేదనుకో, ఒక సత్పురుషుడు సమీపుడు ఆ ప్రయోజనం అంతా కలిగిందనుకో, ఇంకా అక్కడ ఫలం ముఖ్యమా, లేకపోతే గందరగోళమా, అల్లరం ముఖ్యమా? ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు. నీకు గందరగోళం ముఖ్యమా, అల్లరి ముఖ్యమా, లేదా నీకు ఆ స్థలం ముఖ్యమా? ఏది అజ్ఞానం అనే పండు దొరకటం ముఖ్యమా? ఆ జ్ఞానం అనే పండు సంపాదించడం నువ్వు చేసే అల్లరి ముఖ్యమా? లేదా పండు ఒక జ్ఞాన సమక్షంలో సైలెంట్గా నీ పక్క వాడికి కూడా తెలియకుండా, నీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా ఆ జ్ఞానం అనే పండు నీ చేసిన అంశానికి అది ముఖ్యమా, అల్లరి ముఖ్యమా? నీకు కావాల్సిన పని అల్లరి ఏం కాదు పని. నీకు పని చేసి పెట్టమంటావా, పౌరులు చెప్పి నేను వదిలేయమంటావా? నేను పని చేస్తాను పని చేస్తానని చెప్పి నేను కొన్నిసార్లు చెప్పించుకోమంటా? పని చేసి నీతో గొప్ప మాటలు ఏం చెప్పమని మీ పని పూర్తి చేసేయమంటావా? ఏం కావాలో చెప్పు. నీ ప్రాంతం కావాలంటే అది ప్రాంతం లేకుండా పక్క నీ పక్క వాళ్ళకి కూడా తెలియకుండా నీ పని పూర్తి అవ్వాలంటే ఇది నేను అనుగ్రహించేటప్పుడు జ్ఞాని నీ పక్క వాడు కూడా చెందినప్పుడు అది జ్ఞానం యొక్క వైభవం. పెంచే వాక్కు కంటే మౌనం ప్రధానమైనది. అహంకారంలో నుంచి వాక్ వస్తుంది, అహంకారం అనుగ్రహించవచ్చు నుంచి మౌనం వస్తుంది. చిన్న పొరపాటు లేకుండా జీవకోటిలో చిన్న పొరపాటు లేకుండా సృష్టిలో ఒకరున్నారు, ప్రసరంత అహంకారం లేకుండా ఎవడైనా ఉన్నాడా? ఆ చిన్న పొరపాటు లేకుండా ప్రసరంత అహంకారం లేకున్నాడు ఒక్కడే, వాడే దేవుడు, వాడే భగవంతుడు. భూమి యొక్క అంచుపాటం ఉంది, అంటే నువ్వు డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్ళగలుగుతున్నావు. అలాగే నీ రామేశ్వరంలో సత్పురుషులు జరగకపోతే, కాశీలో జరగకపోతే అమెరికా కూడా వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు సత్పురుషులు ఆ సత్వగుణం ఎక్కడ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సత్వగుణం నేను ఎక్కడ దారి చూపిస్తుంది, ఎవరైనా సత్వస్తుకు దారి చూపిస్తుంది. ఏది సత్వగుణం? సత్వస్తుకు దారి చూపించి వారు ఉండరు, వారు కూడా తప్పుకుంటారు. ఇక సత్వగుణం ఉన్నారు కూడా ఉండరు, వారు కూడా పక్క తప్పుకుంటారు. దారి ఇల్లు పోయినండి, ఆ టీటీడీ కళ్యాణం అంటే మీ ఇద్దరు మనం కూడా రాదు రావడదు, అదే నేను ఆ బొమ్మల నుంచి వెళ్ళానని చెప్పేసి వారు పక్క వెళ్ళిపోతారు. వారు కూడా రా అప్పుడు మనకు గుణాతీత స్థితి వస్తుంది. ఏ స్థితి వస్తుంది? గుణాతీత స్థితి వస్తుంది. అంటే బుద్ధిలో మన బుద్ధిలో మనకు రజోగుణం తమోగుణం కనుక పోకపోతే మనకి ఎన్నో దోషాలు, ఈ జన్మలు ఉండి జన్మలకు రాబోయే జన్మలు కూడా ఎన్నో దోషాలు అలా వస్తున్నాయి. అంటే సర్వయుధంలో ప్రయత్నం చేసి వీటిని వదిలించుకో, వీటిని రజోగుణం తమోగుణాన్ని వదిలించుకో. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళ తాతగారు రామాలయం కట్టించారంటే ఇప్పుడు మీరు కూర్చుని చేస్తున్నట్టు నా దేవాలయం. నేను అడిగాను ఎంత అయింది అని అడిగాను. మీ తాతగారు కట్టినప్పుడు ఎంత అయిందంటే ఆయన జీవితంలో ఇంత డబ్బు అయిందని, రామాలయానికి ఇంత డబ్బు అయింది నా జీవితంలో ఎవరితో చెప్పలేదని మాకు కూడా తెలియదని చెప్పారు. నేను కారణం చెప్పారు, నేను రాముడు జిల్లు కట్టి మనం ఎంతని చెప్తాను చివరికి మీ మీద రజగుణం అని చెప్పారు. నేను మనం ఎవరు కట్టాం? ఇల్లు రాముడు కట్టాం. ఇంత ఇండి అంత ఇండి రాముడికి లెక్క ఏంటి? దేవుడు ఖర్చు పెట్టింది లెక్క. ఒకవేళ చెప్పుకుంటే రజగుణం పెరుగుతున్నాను వాళ్ళ తాతగారు చెప్పారు. తర్వాత వాళ్ళ తాతగారు ఎంత రామ భక్తులు కూడా ఒక మాట చెప్పారని, రామ అంటే చాలట్టు నేను ఒళ్ళు పరవశం వచ్చేసేట్టు. ఆయన ఒకసారి ద్వారపూడి సొంత కడుతున్నారట, నూలు వ్యాపారం చేసేవారట. నేను ద్వారపూడి సొంత కడతంటే నేను చక్రం, నేను బండి చక్రం వర్షాకాలం ఉండి ఏదో గోతులు పడుతుంది, అసలు గోతులు దిగిపోయింది అది వర్షాకాలంలో. వెనకాల ఇంకో గురబండి వస్తుంది, అది ఆ గురు వాళ్ళు అన్నట్టు. ఇంకో గురబండి వస్తుంటే ఆ గురబండి వాడు ఈయన తప్పించుకెళ్ళిపోతూ, ఏదో గోతులో పడిన చక్రాన్ని తప్పించుకెళ్ళిపోతూ ఆయన పేరు సుబ్బిరెడ్డి గారు అట్టింది. సుబ్బిరెడ్డి గారు గురబండి చక్రం పడిపోయింది అంటే తప్పుడు, రాముడు చక్రం కింద పడిపోయింది అని అడిగి వాడు. అంటే సుబ్బిరెడ్డి గారు ఎవరు భక్తులు అండి? రాముడు భక్తులు. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు చక్రం కింద పడిపోయింది అనాలి నా గురబండి వాడు. రాముడు చక్రం, రాముడు బండి చక్రం కింద పడిపోయిందో గోకుడు దిగిపోయింది అన్నాడు. వెనకాలం వచ్చి గురబండి తప్పించి వెళ్ళిపోయాడు అని ఆక్షేపిస్తాం. సుబ్బిరెడ్డి గారి చక్రం అంటే పర్వాలేదండి, రాముడు బండి చక్రం గోతులో పడిపోయిందని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి. ఈ గాయం ఎవరికి తగిలింది? రాముడు తిరుగుతుంది. సుబ్బిరెడ్డి అంటే గొడవ లేకపోయింది, రాముడితో రెండు పర్లాంగుల దూరంలో బండి చక్రం ఈసిరిగిపోయింది. అట్లా వాడట్లేదు సుబ్బి, మా తాతగారు అటువంటి భక్తులు, రెండు పర్లాంగుల దూరంలో ఈసిరిగిపోయినట్లు బండి లేని వాళ్ళందరూ కింద పడిపోయారు. అది సుబ్బిరెడ్డి గారు అంటున్నారు నా బండి అడగబడిపోతాను. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు చక్రం పడిపోయిన వచ్చిన రాముడు పేరు ప్రస్తావించాడు, వీళ్ళు రాముడికి అగౌరవం తీసుకొచ్చాను బాధపడుతున్నారు. అక్కడ రెండు పర్లాంగుల దూరంలో ఈసిరిగిపోవడం, బండిలో వాళ్ళలో కింద పడిపోవడం జరిగింది. అటువంటి వాడట్లేదు సుబ్బిరెడ్డి రాముడు. మీరు ఎవరినైనా ఏదైనా ఆక్షేపించారనుకోండి, మీ ఆక్షేపణ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది, జ్ఞాపకం తెచ్చుకోండి. రాముడు ఉంటాడు కోరుకున్న దగ్గర, కోరుకున్న దగ్గర రాముడు ఉన్నాడు, వరుడు రాముడు. ఎవరి దొరికి రామ దొరికి నా దేవుడు.